మరియు ఆయన ఆ బుక్ ప్రింట్ అయిన తర్వాత మొన్న ఒక రోజులో గంట సేపు కూర్చుని చదివాను. చదివితే నాకు రాజగోపాలాచారి జ్ఞాపకం వచ్చాడు. రాజగోపాలాచారి విశేషం ఏంటంటే, 10th క్లాస్ ఇంగ్లీష్ చదువుకున్నా అర్థం ఎలా చెప్పే, ఆ ట్యాక్ట్ అనండి, స్కిల్ అనండి, అదొక ప్రత్యేకత, అదొక నేర్పు అనండి. అది రాజాజీలో నేను చూశాను. అతను చెప్పదలుచుకున్నది కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాకుండా, కాంపౌండ్ సెంటెన్సెస్ రాకుండా సింపుల్ సెంటెన్సెస్ తోటి. ఎంఎల్ఏస్కి అలాగే చెప్తాడు, అది డిస్టింగ్విష్డ్ విజిటర్స్ ఉన్న అలాగే చెప్తాడు. మామూలుగా అందరికీ అర్థమయ్యేలాగా తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ అర్థమయ్యేలా చెప్పి ఆ నేర్పు రాజాజీలో ఉంది అని కాంపౌండ్ సెంటెన్సెస్ లేకుండా, ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా చదివేవాళ్ళకు బాగా అర్థం అవటం. ఆ పద్ధతిలో శ్రీరామకృష్ణ గారు ఇంగ్లీష్ అనువాదం చేశారు. 10th క్లాస్ ఇంగ్లీష్ చదువుకున్న అర్థమయ్యేలాగా ఆయన ఇంగ్లీష్ అనువాదం చేశారు. చాలా సంతోషం. అందరికీ నా కృతజ్ఞత పూర్వక వందనములు. సభ యొక్క మర్యాదను అనుసరించి నా వందనములు సమర్పించుకుంటున్నాను. తర్వాత రామకృష్ణ గారి కోనసీమ, గోదావరి మండలం వారు. మనం ఈ మధ్యకాలంలో వేదాలను మర్చిపోయాం, ఉపనిషత్తులను మర్చిపోయాం, బ్రహ్మసూత్రాలను మర్చిపోయాం, భగవద్గీతను మర్చిపోయాం. మన ప్రాచీన గ్రంథాలను మర్చిపోతాం. మనకి నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కూడా చూసుకోవాలి. ఉపనిషత్తులు మర్చిపోతున్నాం, వేదాలు మర్చిపోతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కోనసీమ ఉంది. కోనసీమలో వేద పండితులు, కాటన్ గారు గారు ఆనకట్టు నిర్మించకముందు వేద పండితులు ఎక్కువ ఉండేవారు. తర్వాత కాటరం ధర గారు అంతకుముందు ఏదో మెట్ట పంట పండించుకున్నారు. ఈ వేద పండితులందరికీ మాన్యాలు ఇచ్చేవారు మొగల్చేరు రాజుగారు అనండి, పెద్దాపురం రాజుగారు, పిఠాపురం రాజుగారు. ఆ వేద పండితులందరూ ముందు వాళ్ళ సంతానానికి వేదాన్ని అధ్యయనం చేసి మిగతా వారు కూడా నేర్పుతూ ఉండేవారు. తర్వాత కాటరం ధర గారు అప్పుడు కరువు రావటం, దాకనామ సంవత్సరంలో పెద్ద కరువు రావటం, తర్వాత కాటన్ మహర్షి గారు అక్కడ ఆనకట్టు కట్టడం, ఆనకట్టు కట్టాక వరి పంటలు రావటం, దాని మీద స్లోగా ధనవంతులు అవటం, కరువులు తగ్గటం, అక్కడి నుంచి హై స్కూల్స్ కట్టడం, ఎలిమెంటరీస్ కట్టడం, నిర్మించటం, తర్వాత నెమ్మదిగా అందరూ ఇంగ్లీష్ చదువులు చదువుకోవటం, ఉద్యోగాలకు వెళ్ళటం, ఇలా కాల ప్రవాహంలో కొన్ని మార్పులు రావటం వల్ల వేద పండితులు తగ్గుతూ వచ్చారు కోనసీమలో. కోనసీమ అంటే మన ఇండియాకి గేట్వే ఆఫ్ ఇండియా బాంబే అంటారు. అలాగే కోనసీమకి గేట్వే ఆఫ్ కోనసీమ రావులపాలెం. కొత్తపేట తాలూకా, రాజుల తాలూకా, అమలాపురం తాలూకా, దీన్ని కోనసీమ అంటారు. అక్కడ మూడు తాలూకాల్లో పూర్వం ఎక్కువ మంది పండితులు ఉండేవారు. ఎంత గొప్ప పండితులు ఉండేవారంటే, ఎంత రామకృష్ణ గారిని చూస్తే జ్ఞాపకం వస్తుంది వారిని రాజుల తాలూకా. ఎంత గొప్ప పాణిని మనకి సాంస్క్రిట్లో, సంస్కృతంలో సంస్కృతానికి వ్యాకరణ సూత్రాలు రాసింది పాణిని. పాణిని జన్మస్థలం పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు తక్షశైల అనేది పాకిస్తాన్లో ఉంది. పాణిని జన్మించిన స్థలం మన ఇండియాలో లేదు. ఆయన చదువుకున్నది, ఆయన పెరిగినది, ఆయన బ్రాకప్, ఆయన రచనలు ఎక్కువ పాట్నాలో జరగదు. అదే పూర్వం పాటలీపుత్రం అనేవారు, ఇప్పుడు పాట్నా అని అంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక సంస్కృత పండితులు చెప్పారు, ఆయన పాణిని సంస్కృత వ్యాకరణ సూత్రాలు రాసినటువంటి పాణిని మహాపండితుడు, కోనసీమ సంస్కృత పండితులు, వేద పండితులు. వారి వేదాధ్యాయులు వేద పారాయణ ఎలా ఉండేది? కోనసీమ పండితుల గురించి ఎక్కడో పాట్నాలో ఉన్న పాణిని కూడా రాశారు. అని దాన్ని బట్టి కోనసీమ పండితుల యొక్క, ఆ సంస్కృత పండితుల యొక్క యశస్సు తెలుస్తుంది. దానికి ఉదాహరణకి ఇదంతా చెబుతున్నారు. వేదం అనేది ఒక మహావృక్షం. ఆచార్య స్వాములు వారు అన్నారు, వేదం అనేది ఒక మహావృక్షం. మన చెట్టు ఎందుకు వేసుకుంటాం? మన ఇంట్లో మొక్క వేసుకుని దాని చెట్టు మామిడి చెట్టు అనండి, లేదా కొబ్బరి చెట్టు అనండి, ఏ చెట్టు అని ఎందుకు దాని ప్రయోజనం ఏంటి? కాయలు కాస్తాయి. కొబ్బరి చెట్టు అయితే కాయలు, కొబ్బరికాయలు, మామిడి చెట్టు అయితే మామిడి పళ్ళు, పనస చెట్టు అయితే పళ్ళు. మనం చెట్టు చెట్టు కోసం వేసుకోం, చెట్టుకి నీళ్లు పోస్తాం, పోషిస్తాం. దాని పనికి ఏంటంటే పండు కాయలు, ఆ పండు మనం అనుభవించాలి. ఆ చెట్టు పండు, ఆ చెట్టు పెద్దది అవ్వాలి, అది చెట్టు పుష్పాలు పూయాలి, అందులోంచి పిందిలు రావాలి, అది అందులోంచి పళ్ళు రావాలి. ఆ పండు మనం అనుభవించాలి. అందుకే మనం పనస చెట్టు అయినా ఇంకో చెట్టు అయినా మనం చెట్టుని పెంచుతాం, దాని ప్రయోజనాలు. ఆచార్య స్వాములు ఎవరంటే వేదం అనేది ఒక మహావృక్షం. ఆ మహావృక్షానికి వచ్చినటువంటి పండే అద్వైతం. అద్వైత అనుభవం అంటే అద్వైతం అనేది ఒక మతం కాదు. హిందూ మతం లాగా, క్రైస్తవ మతం లాగా ఒక మతం కాదు అది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అది అనుభవైతే దేవుడు. అంతేకాదు అది ఒక మతం కాదు, మాటలతో చెప్పేది కాదు. అంటే వేదం అనే మహావృక్షానికి ఒక పండు కాస్తే ఆ పండును మనం అనుభవిస్తాం, ఆ అనుభవే అద్వైతం అని మొదటి మనకు ప్రథమ ఆచార్యులు శంకరాచార్యుల వారు ఇది ఈ విషయం ఆయన వివరంగా ఆయన ప్రవచనాల్లో చెప్పారు. అయితే ఈ రోజున ఇక్కడ మనందరికీ భక్తి అవసరం, అందరికీ అవసరం, అందరికీ భక్తి అవసరం. ఇదైతే ఎవరికో స్వాములకు, ఆచార్యులకు, ఎవరికో మహర్షులకు, ఎవరికో కావాలి, మనకు అవసరం లేదని అనుకోవక్కర్లేదు. మనందరికీ భక్తి అవసరం. జీవితంలో ఏ కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆపదలు వస్తూ ఉంటాయి, రకరకాల కష్టాలు వస్తాయంటే మనం ఊహించినటువంటి పరిణామాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి జీవితంలో. ఇవన్నీ తట్టుకోవాలంటే భక్తి అనేది ఏదో పనికిరాని వస్తువు ఎవరికి, స్వాములకి అలా అనుకోకుండా మన అందరికీ భక్తి అవసరం. మనం విద్య ఎలా సంపాదించుకుంటున్నాము, ధనం ఎలా సంపాదించుకుంటున్నాము, అందరూ భక్తిని సంపాదించుకోవాలి. ఎందుచేతంటే ఆ భక్తి అనే జల కనుక మనకు ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, గోదావరి నదికి వరద వచ్చినప్పుడు దొంగలు పెద్ద పెద్ద దొంగలు ఎలా కొట్టుకుపోతాయో, ఎంతో కొంత భక్తిని మనం సంపాదించుకుంటే, జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏదైనా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాని గురించి మనకి డిప్రెషన్ అవసరం లేకుండా తేలిగ్గా పైన వచ్చి అలా పైన ఉపరితలంలోని అలా చేలి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పెద్దగా మనకి ఇబ్బంది పెట్టవు, రావచ్చు కష్టాలు, కానీ ఇబ్బంది పెట్టవు. అద్వైత అనుభవం ఉన్నప్పుడు, ఎంతో కొంత భక్తి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు. అంచేత ప్రతి వాడికి భక్తి అవసరమే, జ్ఞానం అవసరం, వివేకం అవసరం, అందరికీ అవసరం. శివ సహస్రనామాలలో శివుడి గురించి కామహరుడు, కాలహరుడు అని చెప్పారు. కామాన్ని హరిస్తాడు, కాలాన్ని హరిస్తాడు. కాలం అంటే అక్కడ గురించి మనకు దుఃఖాన్ని రావడానికి మెయిన్ ఏంటంటే కోరిక. కోరిక వల్ల, కోరిక లేకుండా ఎవరికి కోపం రాదు. కోరికలంచే కోపం వస్తుంది, అసహనం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కోరికలంచే వస్తుంది. అసలు దీని అవసరం ఏంటి? అది నాస్తికుడు అవ్వచ్చు, ఆస్తికుడు అవ్వచ్చు, అయితే అగ్నాస్టిక్ అవ్వచ్చు, ఎవరో కారండి, భగవంతుడు లేడని చెప్పేవాడు అవ్వచ్చు, నాకు సుఖం అక్కర్లేదు, నాకు శాంతి అవసరం లేదు, నాకు ఆనందం అవసరం లేదని ఎవరో చెప్పరు. ఏ నాస్తికుడు కూడా చెప్పరు. నాస్తికుడు కూడా ఆనందం కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి. అయితే ఇక్కడ రమణస్వామి గారే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నువ్వు వెతికి నీకు సుఖం కావాలి, అది ఎక్కడ లేదో, సుఖం ఎక్కడ లేదో, ఎక్కడ శాంతి లేదో, ఎక్కడ ఆనందం లేదో అక్కడ వెతుకుతున్నావు. అది ఉన్న చోట వెతకటం మానేసావు, లేని చోట వెతుకుతున్నావు. అది ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, అది నీకు ఉన్న చోట వెతికితే అంటే ఈనాటికైనా ముందు ఈనాటికి కాకపోయినా ముందు నాటికైనా అది లభిస్తుంది. అది వస్తువు లేని చోట వెతికితే అంటే కోట్లాది సంవత్సరాలు వెతికినా నీకు దొరకదు. వస్తువు ఒక వస్తువు ఇక్కడ నేను స్టేజ్ మీద పోగొట్టుకుని ఎక్కడికో వెళ్ళి నల్లకొంటలో వెళ్ళి వెతికితే అంటే ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకదు. ఇక్కడ వెతికితే అంటే ఏడ కాకపోయినా వేకైనా దొరకదు. అంచేత సుఖం అంటే దేవుడికి మరొక పేరు సుఖం, మరొక పేరు శాంతి, మరొక పేరు ఆనందం. మనిషికి ఎవరికి కూడా దేవుడిని కావాలి, దేవుడికి కావాలంటాడు కానీ ఉరికి అంటాడు. కానీ వాడికి కావలసింది సుఖము, వాడికి కావలసింది శాంతి, వాడికి ఉన్నంత ఆనందం. ఏదో రోజున మనం అందరం చనిపోతాం, శరీరం చనిపోతుంది, ఏదో రోజున చనిపోతుంది. రోగం రావక్కర్లేదు, శరీరాలకు రోగాలు రాకుండా కూడా చనిపోతారు. చెట్టుని పండు ఉంటే దాన్ని కొట్టక్కర్లేదు, మనం కొయ్యక్కర్లేదు, న్యాచురల్గా అది ముగ్గిన తర్వాత రాలిపోతుంది. కొంతమందికి 100 సంవత్సరాలు జీవించిన రోగం రాదు, చెట్టుని పండు రాలినట్టు అలా రాలిపోతారు. శరీరం ఏదో రోజున రాలిపోతుంది. ఆనందో బ్రహ్మని, ఆనందమే బ్రహ్మస్వరూపం మనం వేదం చదువు. అటువంటి ఆనందాన్ని ఎప్పటి నుంచి మనం ప్రయత్నం చేసి చికల శుద్ధిగా ప్రయత్నం చేసి మన శరీరం చనిపోయే రోజు నాటికి బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఈ ప్రాణదేవుడు శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళే రోజు ఆ టైం నాటికి స్వతంత్రంగా ఏదో వస్తువుల మీద ఆధారపడేది, బాహ్యంగా ఉన్న మన ప్రాపర్టీ మీద ఆధారపడి అలా కాకుండా స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, అంటే 100కి 100 పాటు ఆనందానుభవం కనుక మనకు కలిగితే ఎప్పుడూ ప్రాణదేవుడి శరీరాన్ని చెట్టు కనీసం ఆరోగ్యకరంగా బయటకు వెళ్ళి రోజున కలిగితే మనకు పునర్జన్మ లేదు. మనకి 100కి 100 పాటు ఆనందంగా ఉన్నప్పుడు మళ్ళీ శరీరం ధరించవలసిన పని లేదు. మనలో ఏదో విరితన్నప్పుడు, కొరత ఉన్నప్పుడు, ఏదో ఒక అశాంతి ఉన్నప్పుడు అది పొందాలి ఇది పొందాలని ఏదో అనుకుంటున్నప్పుడు, ఐఎమ్ సో అండ్ సో అని ఏదో అనుకుంటున్నప్పుడు, నేను ఇంతవరకు సంపాదించాను, ఇంకెంతవరకు సంపాదించలేదు, ఇంతవరకు సాధించాను, ఇంతవరకు సాధించలేదు, ఎంత పాండిత్యం ఉంది నాకు, ఇంకా పాండిత్యం సంపాదించాలి, ఇటువంటి డిజైర్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. అది మంచి జన్మలు రావచ్చు, చెడ్డ జన్మలు రావచ్చు, అది పెరిగిన విషయం. కానీ భగవంతుడు ఎవరిని అడిగినా మామూలుగా నాస్తికులను అడగండి, ఆస్తికులను అడిగి దీనికి సంబంధం లేదు, భగవంతుడు ఉన్నాడు లేదు కానీ అన్నీ ఉన్నాయన మాకు శాంతి లేదు అంటూ ఉంటారు. మాకు చదువు ఉంది, ధనం ఉంది, అధికారం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్నీ ఉన్నాయని మాకు శాంతి లేదు ఉంది అంటారు. మరి అన్ని ఉంటే శాంతి ఎందుకు లేదు అంటే అన్నిట్లోనే శాంతి లేదని నీకు అన్నీ ఆ చెప్పేవాడే చెప్తాడు. ఇలాగా మాకు అన్నీ ఉన్నాయండి, ఏమీ కొరత లేదు, కానీ శాంతి లేదు. మనకి అందరం ఒకటి మర్చిపోయాం, ఈ శరీరం అందరికి కనిపిస్తాడు. కానీ భగవంతుడు మనకి ఎందుకు పెట్టాడో ఈ ముళ్ళంతా రవ్వంతో మనస్సుతోటి లోపల పడేశాడు. మనకు మనస్సుతోటి ఏదో నిప్పు రవ్వలాగా ఏదో చిన్నది ఏదో పెట్టాడు. ఆ నేనడేది ఏదో నేను నేనంటున్నాం కదా మనం, ఆ నేనడండి, మనస్సు అనండి, జీవుడనండి, చిజ్జడ గ్రంథనండి, అజ్ఞానం అనండి, మాయనండి, ఏదో పెట్టాడు లోపల. శరీరం ఒకటే కాదు, ఈ శరీరము నాది, ఆ వస్తువు నాది, ఇది నేను, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని అది ఏదో అనుకునేవాడు. లోపల మనస్సు ఏదో చిన్నది పెట్టాడు, అక్కడ లోపల ఏదో పెట్టాడు. ఈ శరీరం నాది, ఆ వస్తువు నాది, అని శరీరం చెప్పదు. అధికారం నాది, ఆ తోట నాది, బంగారం నాది అని శరీరం చెప్పదు. లోపల ఏదో మనస్సు పెట్టాడు, మనస్సు అనండి నేనవనండి ఏదో ఉంది మొత్తం మీద మనకు. ఆ మనస్సు చెబుతుంది ఇదంతా నాది, ఇదంతా నేనే, ఇదంతా నాదే, నేను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి అని ఆ నేనేదో మనస్సు అది చెప్తానండి. లోపల మనస్సు ఉంది. మన ఎవరికి కూడా ఆ మనస్సును బాగు చేసుకుందాం, బుద్ధిని బాగు చేసుకుందాం అని బుద్ధి రావటం లేదు. అది దురదృష్టం. ఏదో ఉంది ఇప్పుడు, అది మనకి తెలుస్తుంది కదా. నాకు నా హృదయంలో ఏదో ఆనందం ఉందని చెప్పటానికి వేదం చెప్పింది. నాకు మనస్సు ఉందని చెప్పడానికి వేదం అక్కర్లేదు. నాకు మనస్సు ఉందని నాకు తెలుస్తుంది. కానీ ఈ అశాంతి, ఈ చిన్న మనస్సులోంచి ఇంత అశాంతి వస్తుంది. అంటే ఈ వేదముల సారం, ఉపనిషత్తుల సారం, ఈ ఆధునికుల్లో మహర్షులు, మహాత్ములు, యోగులు అనండి, వశిష్ఠుడు అనండి, రమణుడు అనండి, రామకృష్ణుడు అనండి, ఎవరో పెద్దలు, ఈ మహర్షులందరూ కూడా ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు అందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు మనోనాశనం అయ్యే వరకు నీ లోపలున్న సుఖం నీకు స్వరూపంగా వ్యక్తం కాదు, సొమ్ము నీదే, కానీ నీ చేతికి అందటం లేదు. నీ హృదయంలో శాంతి ఉంది, నీ హృదయంలో సుఖం ఉంది, సొమ్ము నీదే, కానీ నీ చేతికి అందటం లేదు అది. అంచేత నీకు ఆ మనోనాశనం అయ్యే వరకు మన పెద్దలందరూ చెప్పేది ఏంటంటే, నువ్వు దేనితోటి ఏ మనస్తోటి తాదాక్ష్యం పొందుతున్నావో, ఏ మనస్సును నేను అనుకుంటున్నావో అది నశించే వరకు నీ లోపలున్న సుఖం, నీకు లోపలున్నటువంటి శాంతి నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. అది నీకు వ్యక్తమయ్యే వరకు నీకు స్వేచ్ఛ లేదు, సుఖము లేదు, బంధము తప్పదు. ఇది మన మహర్షులు చెప్పింది, మన వీధులు చెప్పింది. వాళ్ళు రిటర్న్గా ఏదైనా చెప్పినా, లేదా వాచ ఏదైనా చెప్పినప్పటికీ వాళ్ళ గమ్యం ఒకటే. అది బుద్ధుడు చెప్పడం అంటే మరొకరు చెప్పడం. జీవుణ్ణి దుఃఖము లేని స్థితికి తీసుకెళ్ళటం కోసం, జీవుణ్ణి సారోల స్టేట్కి ఎలా తీసుకెళ్ళాలి, అది అనేక మంది అనేక విధాలుగా చెప్తూ వచ్చారు. దానికి ఒక మన భగవద్గీతలో భగవంతుడు స్వామి వారు, వాసుదేవ స్వామి వారు దానికి ఒక ప్రణాళికబద్ధంగా, దాన్ని మొదట అధ్యాయం మొదలు, విషాద యోగం మొదలు, 18వ అధ్యాయం వరకు ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా అది మనోనాశనం ఎలా చెయ్యాలి, అది ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా రావాలి అని దాన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికబద్ధంగా స్వామి వారు భగవద్గీతలో వివరంగా చెప్పారు. మనం భగవద్గీతను మర్చిపోయాము. అదే బడిలో పిల్లలు కూడా టెక్స్ట్ బుక్లు చదవటం మానేశారు. లీడర్లు కూడా కాన్స్టిట్యూషన్ చదవటం ఎక్కువగా మానేసి, మేము హైకోర్టు జడ్జిమెంట్, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ చదివామండి, మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ చదివామంటూ ఉంటాం. ఆ జడ్జిమెంట్లు చదవటం మంచిదే. అదే పిల్లలు కూడా నోట్స్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంటున్నారు, కానీ టెక్స్ట్ బుక్లు వదిలేస్తున్నారు. అంటే మనకు నోట్స్ చదివి బైహార్ట్ చేసి రాసేస్తే 100 మార్కులు వచ్చేస్తున్నాయి, కానీ ఇంకా టెక్స్ట్ బుక్ ఎంత ఇక్కడ. అలా మన మతానికి, మన మతం అసలు హిందూ మతం కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మతం. మన వైదిక మతం ఒక సనాతన ధర్మం, అంటే ఎవరు ఒక వ్యక్తి స్థాపించింది కాదు. బౌద్ధ మతం బుద్ధుడు, క్రైస్తవ మతం క్రీస్తు, లేదా ఇంకో మతం ఇంకో మహమ్మద్ మతం ఇంకోటి ఇస్లాం మతం వారు, అలా ఒక వ్యక్తి చేత, ఒక ఇండివిజువల్ చేత స్థాపించబడినటువంటి మంది మతం కాదు. ఇది ఒక ధర్మం, ఒక సనాతన ధర్మం. అంటే నువ్వు ఎలా జీవిస్తే, నీ ప్రవర్తన ఎలా ఉంటే, ఈ ధర్మ అర్ధ కామ మోక్షాల్లో నువ్వు మొట్టమొదటి ధర్మం పెట్టారు, చివరి మోక్షం పెట్టారు, మధ్యలో అర్ధకామాన్ని బిగించారు. అంటే అర్ధకామాలు ఇచ్చడ విడిగా ఉండకూడదు. మనం డబ్బు సంపాదించుకోవచ్చాం, కానీ పూర్వం కంటే ఇప్పుడు కుటుంబం ఖర్చులు పెరిగిపోయారు, చాలా ఎక్కువ ఖర్చులు చేసేస్తున్నారు. నెలకు 100,000 రూపాయలు జీతం వచ్చిన వాళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు. అంచేత ఖర్చులు పెరిగిపోయిన కొద్దీ ధర్మ విరుద్ధంగా సంపాదించాలనే బుద్ధి మనకు కలుగుతాం. ఈ కారణం ఇది పూర్వానికి. ఇప్పుడు పూర్వం గోదావరి డెల్టాలో 100 ఎకరం పొలం ఉన్న వాళ్ళకి 2 చొక్కాలు 2 పంచీలు ఉండి, అంటే వాళ్ళకి అంత నిరాడంబరంగా జీవించి వాడు అడిగంటే వాళ్ళకి చదువు లేదని, జ్ఞానం లేదని, వివేకం లేదని అర్థం కాదు. అంటే మనకి ఒక డిస్క్రిమినేషన్ లేకుండా ఇండిస్క్రిమినేట్గా ఖర్చులు పెంచుకోవటం వల్ల, వ్యవసాయాలు పెంచుకోవటం వల్ల, వస్త్రధారణ పెంచుకోవటం వల్ల మనకేంటంటే ధర్మ విరుద్ధంగా సంపాదించాలి, ఏదో రకంగా సంపాదించాలి అనేటువంటి బుద్ధి కలగటానికి కారణం ఏంటంటే అవసరాలు పెరగటం, ఖర్చులు పెంచుకోవటం. సరే ధర్మ విరుద్ధం కాని కోరిక కూడా, ధర్మ విరుద్ధం కాని సంపాదన కూడా నేనని భగవంతుడు చెప్తాడు. చివరి పురుషార్థంలో ముఖ్యమైనది ఏంటంటే అది చివరి పురుషార్థం, ప్రథమ అన్నిటికంటే ముఖ్యమైన పురుషార్థం మోక్షం. మోక్షం అంటే ఏంటి? విడుదల. దేంట్లోంచి విడుదల? మోక్షం అంటే ఎందులోంచి విడుదల అవ్వాలి? మనం మనం ఏది కాదో అది అవునని అనుకుంటున్నాం. మనం ఏది కాదో అది అవునని అనుకుంటున్నాం, దాంట్లోంచి విడుదల. అయితే ఈవేళ ఉదయం ఒక ప్లేటర్ గారు అడిగారు, హృదయంలో ఏదో ఉందని అందరూ చెప్తున్నారు, అంటే మీ గురువు గారు రమణ మహర్షి గారు చెప్తున్నారు, మరొకరు మరొకరు చెప్తున్నారు, వేదాల్లో చెప్తున్నారు, ఏదో ఉందని చెప్తున్నారు. ఆ ఏదో ఉందని చెప్పి వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ దాన్ని ఎలా తెలుసుకోవాలి, అది అనుభవంలోకి ఎలా రావాలి, మన సహస్రానికి ఎలా అందాలి అని చెప్పి వాళ్ళు తగ్గిపోతున్నారండి టీచర్స్ అని చెప్పారు. ఒక ప్లేయర్ గారు అన్నారు, మన హిందూ మతంలో పూజలకు ప్రాముఖ్యత పెరిగిపోయింది మధ్యలో. పూజలు చేయొచ్చు, పూజ జపము ధ్యానము. పూజ చేతులతో చేస్తాం, జపం నోటితో చేస్తాం, ధ్యానం మనస్సుతో చేస్తాం. ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఏది పెట్టి మొట్టమొదటి చెప్పానికి ఏదో మనస్సు అంటే పదార్థం ఏదో చిన్నది ఉంది లోపల, మనకి ఓ రవ్వ ఉంది మనస్సు, దాన్ని నియమించుకోవడానికి, ఆ మనస్సును నియమించుకోవడానికి, ఆ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి పూజ అయినా దానికోసమే, జపం అయినా దానికోసమే, ధ్యానం అయినా కోసం. ఏమి దానికి ఏం పర్పస్ లేదనుకోకండి, దానికి ఏం పూజకి జపానికి ధ్యానానికి ఏమి లేదనుకోకండి. అయితే పూజ జపము ధ్యానములు సరిపోవు. ఇక్కడ ఉన్నటువంటి ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి ఈ శాంతి సముద్రం, ఈ సుఖ సముద్రం, ఆనంద సముద్రం మన సహస్రాలలోకి రావటానికి, మన ఇక్కడ ఉన్న ఆనందం పొంగి మన సహస్రాలను ముంచటానికి పూజ జపము ధ్యానము అవసరం, అది సరిపోవు. కర్మానుష్ఠానం ఉండాలి. యూరప్ కంట్రీస్లో థీరీ కంటే ప్రాక్టికల్కి ఎక్కువ మార్కులు ఇస్తారు. ఒక పేషెంట్ని అక్కడ కూర్చోబెడతారు, వాడు రోగం చెప్పకముందే వాడికి ఏమైనా రోగం ఉందా చెప్పగలవాలని ఉంటాడు, అడిగి బియ్యం సర్టిఫికెట్ ఇచ్చాను. కొంతమంది డాక్టర్లు అసలు పేషెంట్ ఎంటర్ అవుతా అంటే వాడు నడక చూసి, వాడి ముఖం చూసి వాడికి ఏ డిసీజ్ ఉందో చెప్పగలటువంటి డాక్టర్స్ ఉన్నారు. పేషెంట్ చెప్తాడు నాకు ఫలానా రోగం అంటారు, చెప్తే డాక్టర్కి తెలుస్తుంది. వాడికి పేషెంట్ రోగం వాడు నోడుతాడు వాడు చెప్పకుండా నీకు గ్రహించే శక్తి ఉంది, వాడు ముఖం చూసి వాడికి బ్లడ్ సరిపడి ఉండలేదు, వాడు చెప్తాడు రోగం చెప్తాడు, రోగం చెప్తే నువ్వు ఎలా నిర్ధారణ చేస్తున్నావు, దానికి డయాగ్నోసిస్ ఏంటి, రోగ నిర్ధారణ అయిన తర్వాత మందు రాసి ఇవ్వడం తేలికే, వాడికి ఏం మందు రాసిస్తావు, నువ్వు రాసి ఇచ్చే మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకూడదు. అంటే 2 నష్టాలు ఉన్నాయి, మనకి ఏ రోగం ఉందో దాని తాలూకు మందు కాకుండా రాంగ్ డయాగ్నోసిస్ వరకు మందులు వాడితే అదనంగా కొన్ని రోగాలు వస్తాయి, ఇది ఎలాగ తగ్గదు. అయితే మన పెద్దలు ఏం చెప్తారంటే ప్లేడర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 100 సార్లు ఆలోచించి వెళ్ళమంటారు, బిల్డింగ్ని చూసి అడుగుతారు. అదైతే పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడ ఏదో పెద్ద డాక్టర్లు ఉంటారని వెళ్ళకండి, అసలు మీకు సంబంధించిన స్పెషలిస్ట్లు అక్కడ ఉన్నారు చూసుకోండి. అదే ప్లీడర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద పెద్ద నాడులో ప్లీడర్ గారు ఉన్నారని వెళ్ళకండి, అసలు మీ కేసు ఆయన అర్థం చేసుకుని మీ కేసు ఆయన నెగ్గించగలరా చూసుకుని వెళ్ళాలి. అంటే బహు వివేకవంతంగా ఉండాలి. ప్లేడర్ దగ్గరికి వెళ్ళేప్పుడు డాక్టర్ ఒకసారి మన న్యాయం ఉన్నా, మన కేసులో న్యాయం ఉన్నా ఆ ప్లేడర్ గారికి సరిగ్గా అర్థం కాకపోతే ఆయన సరిగ్గా ఆర్గ్యుమెంట్ చెప్ప ప్రజెంట్ చేయలేకపోతే మనం ఓడిపోతాం. అలా అటువంటి సందర్భాలు నేను చూశాను మన తరఫున జస్టిస్ ఉన్నా. ఇంచేటంటే ఇప్పుడు గురువు ఉన్నాడు, మనం ఏదైనా పిహెచ్డీ తీసుకోవడానికే గైడ్ని పెట్టుకుంటాం. నువ్వు పూర్వం ఎంఎస్సీ పిహెచ్డీ ఎంఏ పిహెచ్ ఇప్పుడు పిహెచ్డీ తగ్గిపోతున్నారు. పిహెచ్డీ ఎందుకు తగ్గిపోతున్నారంటే ఎప్పుడు చదువు పూర్తి అయిపోతుందా, ఎప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదన చేస్తామా అనుకుంటున్నారు. కానీ పిహెచ్డీ 3 సంవత్సరాలు చేస్తే అదనంగా మనకి ఏం డబ్బులు వస్తాయి? అదనంగా డబ్బులు రావు. ఏదో బీఎస్సీ చదివిస్తే తొందరగా వెళితే మనం సంపాదించేసుకోవచ్చు. తల్లిదండ్రుల మనస్తత్వం అలాగే ఉంది, స్టూడెంట్స్ మనస్తత్వం అలాగే ఉంది, టీచర్స్ మనస్తత్వం కూడా అలాగే ఉంది. అంటే కేవలం చదువు అనేది పొట్టకి మాత్రమే అనే భావన ఉంది, కానీ మనోవికాసానికి కూడా చదువు ఉపయోగపడుతుంది, విద్య ఉపయోగపడుతుంది అనే భావన తగ్గిపోతుంది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, నేను ప్రపంచంలో చాలా దేశాలు చూశాను, చదువు లేని వాళ్ళకంటే చదువు ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది స్వార్థపరులు ఉన్నారని చెప్పాడు. చదువు లేని వాళ్ళకంటే చదువు ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది స్వార్థపరులు ఉన్నారు. అంచేత స్వార్థం ఉన్నవాడు ఎవడు పవిత్రుడు కాలేడు, స్వార్థం లేనివాడు పవిత్రుడు అవుతాడు. స్వార్థం ఉన్నవాడు వాటెవర ఈ మేబీ వాడు ధనవంతుడు అవ్వచ్చు, పండితుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మనిషి నుంచి మనం కొలిచేటప్పుడు బంగారాన్ని మనం చూసేటప్పుడు సరైన బంగారమా నకిలీ బంగారం అని ఎలా చూసుకుంటాము? ఒక మనిషిని కొలిచేటప్పుడు వాడిని మెజర్ చేసేటప్పుడు వాడు ఆస్తి చూడకండి, వాడికి కీర్తి చూడకండి, వాడి అధికారం చూడకండి, ఇవన్నీ ఎక్స్టర్నల్స్. కానీ వాడిని కొలిచేటప్పుడు వాటికి యూస్, వాడు అంతర్గతంగా ఎలా ఉన్నాడు. వాడు ఏమైనా 10 మంది క్షేమం కోరే మనిషి అవునా కాదు, వాడు లవర్ ఆఫ్ హ్యూమానిటీ అవునా కాదు, లేదా ఏదో ప్రయోజనం కోరి వాడు ప్రేమిస్తున్నాడో ప్రజలని ప్రయోజనం కోరకుండా పని పని కోసం చేస్తున్నాడో, అసలు ఏ జ్ఞానికి బాహ్య ప్రవృత్తి ఉండదు. ఏంచదంటే వాళ్ళు పొందవలసినట్టు ఏమి లేదు. సముద్రం లాంటి వాడు ప్రతి జ్ఞాని కూడా నదులెళ్ళి సముద్రంలో కరగపోయినా సముద్రానికి నష్టం లేదు. వరదలు వచ్చి నదులు మహాప్రవాహంగా వేగంగా వెళ్ళి సముద్రంలో కలిసిన సముద్రానికి వచ్చే లాభం లేదు. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి భక్తులు వెళ్ళి కూర్చోవడం లేదు, తనకు వచ్చే లాభం లేదు, వెళ్ళకపోవడంలో వచ్చే నష్టం లేదు. వాళ్ళు ఎప్పుడూ నిండిగానే ఉంటారు, వాళ్ళకి అసలు బాహ్య ప్రవృత్తి ఉండదు. అయితే వాళ్ళు పనిచేస్తున్నారు. రమణుడు పనిచేశాడు, రామకృష్ణుడు పనిచేశాడు, అలాగే స్వామీజీ పనిచేశాడు, అనేక మంది మహర్షులు మహాత్ములు పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు? ఏదైనా అవసరం ఉండి పనిచేస్తున్నారా? దేనికోసం పనిచేస్తున్నారు అంటే ఏమి లేదు. ఏ జ్ఞాని కూడా అసలు ఇంకోటి విజడం కంటే కంపాషన్ గొప్పదని, విజడం మంచిదే, కంపాషన్ ఇది మోర్ దాన్ విజడం. ఇచ్చేదంటే విద్యడానికి కంపాషన్కి తేడా, కంపాషన్ వల్ల సహనం పెరుగుతుంది మనిషి. తర్వాత తోటి మానవుణ్ణి మనిషి యొక్క టు ఎర్రీ హ్యూమన్ ఏది తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసిన వాడు ఎందుకు వాడు తప్పు చేశాడని కంపాషన్ వాడు బాగా అర్థం చేసుకోగలుగుతుంది. విజడం ఉన్నవాడు విజడం మంచిది, విజడం ఉన్నవాడు కంటే కంపాషన్ ఉన్నవాడు వాడు ఎవడైనా పొరపాటు చేస్తాడు ఎందుకు ఆ పొరపాటు చేశాడని బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అంచేత ఏ జ్ఞాని కూడా కంపాషన్ లేకుండా ఏ జ్ఞాని ఉండడు. అంటే వాడు జ్ఞాని అంటేనే వాడు ప్రేమస్వరూపుడు దయాస్వరూపుడు. అయితే వాడు చేసిన వర్క్ ఏంటి? కృష్ణుడు వర్క్ చేశాడు, రాముడు వర్క్ చేశాడు, అలాగే ఈ మధ్యకాలంలో మోడర్న్ సైన్స్ రామకృష్ణుడు స్వామీజీ వీళ్ళందరూ వర్క్ చేసినట్టే కనిపిస్తుంది. అలాగే రమణుడు కూడా బాహ్యంగా వాడు టీచ్ చేశాడు, పనిచేసేవాడు, కిచెన్లో పని చేస్తూ ఉండేవాడు, ఆ చేతికి ఆ టైంకి ఏదో అవసరం ఆ రకంగా పనిచేస్తూ ఉండరు, లోపల నిండిగా ఉండరు, శాంతి. బయట ఏదో పని చేస్తున్నారని వాడికి శాంతికి భంగం ఉండాలి. కృష్ణుడు చెప్పిన సమాధి వేరు, పతంజలి చెప్పిన సమాధి వేరు. పతంజలి సమాధిలో వర్క్ ఉండదు. అలా ఉంటారు, ఇంద్రియాలు అనుగుంటాయి, మనస్సు అనుగుంటాయి. ఆ సమాధిలో గంటసేపు ఉన్నా తర్వాత సమాధిలోంచి బయటకు వచ్చాక వాడు అనుభవాలు చెప్తారు. కృష్ణుడు చెప్పిన సమాధి అలా కాదు. వాడు సమాధి స్థితిలో ఉండి రాయగలడు, యాక్ట్ చేయగలడు, యుద్ధాలు చేయగలడు, నడవగలడు, పని చేయగలడు. మామూలు పనే కాదు, యుద్ధాలు కూడా చేయగలడు. పతంజలి సమాధిలో అలా ఉంటారు అంతేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి అనుభవం ఏదో ఉంటుంది, ఆనందాన్ని జరుగుకుంటూ ఉంటారు లోపల. కానీ వాళ్ళ అనుభవాలు ఏదో, నేను అలా ఈ అనుభవం పొందాను అని వాళ్ళ సమాధి స్థితి నుండి బయటకు వచ్చాక మనకు చెప్తారు. అది పతంజలి సమాధి. కానీ భగవంతుడు కృష్ణుడు చెప్పిన సమాధి అటువంటిది కాదు. నీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉండాలి, నీ మనస్సు పనిచేస్తూ ఉండాలి, నీ వ్యవహారిక జీవితంలో ఏమి వర్క్ ఆఫ్ చేయక్కర్లేదు. నీ లోపల అలా ఉన్నప్పటికీ నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు నీకు ఆ స్ఫూర్తి ఉండాలి. నువ్వు ఏదిగా ఉన్నావు పని చేస్తున్నప్పటికీ, యుద్ధం చేస్తున్నప్పటికీ నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు స్మృతి నీకు పోకూడదు. అంటే స్మృతి అంటే స్వరూపం, ఆ స్వరూప స్మృతి పోకూడదు. కానీ వాళ్ళు ఈ మధ్యన మనకు గౌతమ బుద్ధుడు అహింస గురించి చెప్పారు, గాంధీ గారి అహింస, కృష్ణుడు చెప్పిన అహింస అటువంటిది కాదు. అది డిఫరెంట్. మనం వాళ్ళు వదిలేసాం, ఇంకే భగవద్గీతను వదిలేసాం, ఉపనిషత్తులు వదిలేసాం, నోట్స్ పుస్తకాలు పట్టుకున్నాం. బహుశా మనం తినే తిండిని బట్టి, మనం చేసే స్నేహాన్ని బట్టి బహుశా గ్రంథాలు చదివి అర్థం చేసుకునే శక్తి కూడా మనం లేకపోవచ్చు. శిష్యుడు అహింస గురించి మాట్లాడాడు మొదట అర్జునుడు. శిష్యుడేమో అహింసా సిద్ధాంతం, గురువు గారేమో హింసా సిద్ధాంతం. అంటే నీకు నేను నాది, నీకు ఉందా లేదా? నేను అనే తలంపు, నాది అనేది వచ్చి రెండు తలంపులు. అయితే మీరు గ్రహించండి, వాడు ఎటువంటి వాడు అవనవండి, వాడు ఏ అధికారంలో ఉండనివ్వండి, లేదా ప్రపంచానికి ధనవంతుడు అవ్వండి, ఈ నేను అనే తలంపు ఆ మనస్సు అనే ఉంది కదా, మనసు లోపల పెట్టాడు. ఇది పెట్టకపోతే గొడవ లేకపోతుంది. ఆ మనసులోంచి ఈ రెండు తలంపులు వస్తాయి, నేను అనే తలంపు, నాదనే తలంపు. ఈ రెండు తలంపులు ఉన్నంత వాడు వేడ పండితులవచ్చు, మరొక పండితులవచ్చు, ఈ రెండు తలంపులు ఉన్నంతకాలం ఎవడు యూనివర్సల్ అవ్వలేడు. యూనివర్సల్ కానివాడు ఎవడు మహర్షి కాదు. వాడు పరిమితమై ఉంటాడు. ఈ దేహము నేను అనే తరం పొన్నవాడు పలానా వస్తువు నాది, పలానా వస్తువు నాది అని రెండు తరంపులు ఉన్నవాడు వాడు బాసింగా మనకి వాడు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నాడు, గొప్ప స్థితిలో ఉన్నాడు అని అనుకుంటున్నప్పటికీ వాడు యూనివర్సల్ ఎన్నడూ కాలేడు. వాడు సర్వవ్యాప్తి కాలేడు. మన బుద్ధుడు చెప్పినటువంటి, గాంధీ గారు చెప్పినటువంటి అహింస సిద్ధాంతం కాదు కృష్ణుడు చెప్పింది. ఈ అంటే మీ డిఫరెంట్. ఇతను వీళ్ళందరూ ఈ నేను అహింస చేస్తాను, నేను భిక్ష చేసుకుంటాను, వీళ్ళందరినీ చంపటం ఏంటంటే ఎప్పుడు కూడా సన్యాసికి అహింస ఏమి, నేను అనే తలంపు లేని వాడికి, నాది అనే తలంపు లేని వాడికి అహింసా సిద్ధాంతం. కృష్ణుడు వాస్తవవాడు, ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీస్ని విడిచిపెట్టి మన దేవుడు అన్న, మనకు దేవుడు, దేవతలకు దేవుడు ఆయన. ఎప్పుడైనా సరే గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టి భగవద్గీతలో ఏ వాక్యం కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన 5000 సంవత్సరాల పూర్వం ఆ గీతలో ఏదైతే చెప్పాడో ఈనాటికి కూడా 100కి 100 పాళ్ళు సత్యం. అది మన భారతదేశ రాజ్యాంగం రాయడం కదా, రోజుకో సవరణ పెట్టాను. అది భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అయ్యి చెప్పాడు. మా అందరికీ అంతర్యామి. ఎవడు భగవంతుడు అంటే ఎవరు? ఎక్కడో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడు, ఉండొచ్చు. కానీ మన అందరికీ అంతర్యామి. మనకి ఏదైనా తలంపు వస్తే తలంపు వచ్చాక తెలుస్తుంది. మనకి ఏ తలంపు, ఇంకో గంట తర్వాత ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేము. మంచి తలంపు రావచ్చు, చెడ్డ తలంపు రావచ్చు ఇంకో గంట తర్వాత. కానీ ఇక్కడున్న అంతర్యామి నారాయణుడికి ఇంకో గంట తర్వాత, నీకు ఏడు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఏ తలంపు వస్తుందో చెప్పగలడు. వాడే నారాయణుడు, వాడే నీ కంట్రోలరు, వాడే నీ యజమాని, నీ భర్త వాడు. ఇప్పుడు మనం తెలివితేటలు ఎంతవరకు వచ్చినాయంటే, ప్రహ్లాదుడు చెప్పినటువంటి వాక్యం మర్చిపోయాం. చదువువలను 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 చావులే నీ చదువు చదువువలను. ఇప్పుడు మన చదువులు ఎంతవరకు వచ్చినాయంటే, భగవద్గీతలో సవరణలు ఎలా తీసుకొద్దాం, లేకపోతే ఉపనిషత్తులు ఎలా మార్చేద్దాం, రాముడు లేడని అఫిడవిట్టి, రాముడు లేడు అని అఫిడవిట్టి చెప్పినవాడు లేడు, రాముడు ఉన్నాడు. రాముడు లేడు అని అఫిడవిట్టి దాఖలు చేసిన వాడు లేరు, రాముడు ఉన్నాడు. అది వాడు స్వప్న మాత్రుడే, అది ఇమాజినేషన్. మీకు 3000 సంవత్సరాల పూర్వం, మనకు 3000 సంవత్సరాల పూర్వం హిస్టరీ లేదు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో కూడా, ఉన్న హిస్టరీలో కూడా అనేక అబద్ధాలు ఉన్నాయి. 3000 సంవత్సరాల పూర్వం సమాజం లేదా, లేకపోతే పంచిభూతాలు లేవా, జీవకోటి లేదా, ఏమీ లేదా? నువ్వు హిస్టరీ రాసి అప్పటి నుంచైనా సమాజం ఉంటా? నదులు లేదు, పూర్వం నదులు లేదు. పైన ఇంకోటి రామాయణంలో రాసిన అన్ని అబద్ధాలను అఫిడవిట్లు ఇంకో వాక్యం రాశాడు. అంటే రామాయణంలో గంగానది గురించి రాశాడు, గోదావరి గురించి రాశాడు, పంచవటి గురించి రాశాడు, అయోధ్య గురించి రాశాడు, జాగ్రఫీ రాశాడు. అయోధ్య నుంచి ఆయన లంకలో పెళ్లి వరకు ఇండియన్ జాగ్రఫీ, భారతదేశం యొక్క జాగ్రఫీ అంతా మీరు నేర్చుకోవాలంటే రామాయణం చదవాలి. ఆ జాగ్రఫీ అంతా ఉంది. ఆ జాగ్రఫీ అబద్ధం, అయోధ్య అబద్ధం, పంచవటి అబద్ధం, గోదావరి అబద్ధం, గంగానది అబద్ధం అని అఫిడవిట్ దాఖలు చేశారని దేనికోసం చేసినారు? రాముడే అబద్ధం కాదు, రామాయణం కూడా అబద్ధం. అంటే నదులు కూడా అబద్ధమేనా? మన కళతో చూస్తున్నాం కదా గోదావరిని, గోదావరి నర్మదా నది. తర్వాత రాముడు రోజు అక్కడ స్నానం చేశాడు పంచవటిలో. ఆ నదులన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా, సజీవంగా ప్రవహిస్తున్నాయి కదా. అయ్యి రాముడే కాదు, రామాయణ అబద్ధం, రామాయణంలో చెప్పిన ప్లేసెస్ అబద్ధం, రామాయణంలో సంఘటనలు అబద్ధం. అంటే ఎవరి కోసం పెట్టినాం అంటే, ఏదో ప్రయోజనం కోసం, ఎవరినో సంతృప్తిపరచడం కోసం మనం మన సంస్కృతిని, మన సభ్యతని ఎవరో కాదు మన మనమే అభివృద్ధిపరచుకుంటున్నాం. రాముడు లేడని అఫిడవిట్ దాఖలు చేసిన పెద్ద మనిషిని అల్లా లేడని అఫిడవిట్ దాఖలు చేయగలండి. కత్తిని పుచ్చుకుని రోడ్డు మీదకి వచ్చి, తుపాకులు పుచ్చుకుని రోడ్డు మీదకి వచ్చి నరుగుతారు. రాముడు లేడని అఫిడవిట్ దాఖలు చేసిన వల్ల అల్లా అనేవాడు లేడు, మనకు అఫిడవిట్ దాఖలు చేయడం, తుపాకులు వచ్చి ఇంటింటికి తిరిగి కాల్చి కలుపుతారు. ముందు అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళ కన్సర్న్ మినిస్టర్ని, క్యాబినెట్ని అందరినీ కాల్చి చంపుతారు, నిలబెట్టి చంపుతారు. చెప్పమని అఫిడవిట్ దాఖలు చేయమని అన్నారు వీడని. అలాగే అల్లా కూడా చారిత్రక పురుషుడు కాదు కదా. అయితే మన తెలివితేటలో మనం చివరికి ఇప్పుడు ఎంతవరకు బుద్ధిమంతులు అయిపోయామంటే, భగవద్గీతలో ఎలా సవరణ చెయ్యాలి, వేదాన్ని ఎలా సవరణ చెయ్యాలి, అసలు మనకున్నది ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, పూర్వజన్మ మనకు తెలియదు, రాబోయే జన్మ మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు, మనకి ఏ రోజున ఎప్పుడు ఎక్కడ చావు వస్తుందో మనకు తెలియదు, ఏమీ తెలియదు. మన రాబోయే జన్మ మనకు తెలియదు, పూర్వజన్మ మనకు తెలియదు, ఏ రోజున ఎక్కడ ఉంటామో మనకు తెలియదు, నువ్వేంటి భగవద్గీతను సవరణ చేస్తానంటావేంటి? అంటే రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దాన్ని మీరు ఏదో లోపం ఉంది, అది బ్రహ్మ పదార్థం ఏదో ఉందంటున్నారు, ఉంటే మాకు తెలియాలి కదా, బ్రహ్మ పదార్థం ఏదో ఉందంటున్నారు కదా, మీరు చెప్పటం ఏంటి, పూర్వం పెద్దలు అందరూ చెప్పారు మీరు చెప్తున్నారు, అది మాకు తెలియాలి కదా. ఆవిడ అంటే ఒక మాట చెప్పారు, నీ రాంగ్ థింకింగ్ నుంచి, నీ రాంగ్ హ్యాబిట్ నుంచి నువ్వు బయటికి రా, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ అన్నావు, డెన్ అండ్ దేర్ కాదు, హీరోయిన్ అన్నావు, నీ రాంగ్ థింకింగ్ నుంచి, నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి ఇప్పుడు బయటికి రా, బయటికి రా, ఇప్పుడు ఉన్నది ఉందో లేదు ఇప్పుడే నీకు తెలుస్తుంది, ప్రత్యక్షానుభవం, పరోక్షం కాదు ప్రత్యక్షానుభవం, అరచేతిలో ఉన్న అరటి పండు ఎంత స్పష్టంగా నువ్వు చూడగలుగుతావో, నీ వరదైనటువంటి వస్తువు అంత స్పష్టంగా గోచరిస్తుంది, ఇప్పుడు ఎప్పుడో కాదు, అరువుబేరం వద్ది క్యాష్ బేరమే, నీ రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్. అందులో బయటికి రా, నువ్వు నువ్వు ఎప్పుడైనా అసలు మన జీవితంలో మన యోగక్షేమాలు తప్పించి మనం మనం మర్చిపోయి ఎప్పుడైనా ఒక వ్యక్తిని ప్రేమించగలిగాం? ప్రతి మనిషి తన యోగక్షేమం తన యోగక్షేమం. నీకు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో కనిపిస్తున్నటువంటి ఈ సృష్టిని నువ్వు అలా ప్రేమించలేవు. ఈశ్వరుడు సృష్టి అంటే ఈశ్వరుడు యొక్క స్థూల రూపమే. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో తోటి మనిషిని నువ్వు అలా ప్రేమించలేవు. నీ జీవితంలో ఎప్పుడైనా 10 మందికి ఉపకారం పడే పని ఎప్పుడైనా చేసావు? ఎలాగే నీ అహంకారానికి మేత నీ పొట్టను పెంచుకోవటం, లేకపోతే నీ ఈగో సెన్స్ని పెంచుకోవటం. మనకి ఈగో సెన్స్ పెరిగి కొద్ది కామన్ సెన్స్ తగ్గిపోయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ ఫేమస్ మ్యాథమెటిషియన్, బహుశా మనకి నేచర్ అందించినటువంటి జీనియస్లు ఇద్దరు, ఒకటి న్యూటన్, రెండు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనటి వరకు 1955 వరకు ఉన్నవాడే ఐన్స్టీన్. ఐన్స్టీన్ 55లో ఆయన స్వర్గస్థుడు, 54లో ఒక మాట చెప్పాడు, భగవంతుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక విషయంలో మటుకు నూటికి నూనిపాలు నాకు నమ్మకం ఉంది, మానవుడు మూర్ఖత్వం మీద నూటికి నూనిపాలు నమ్మకం ఉందన్నాడు. ఇది ఐన్స్టీన్ వాచ. దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మానవుడు మూర్ఖత్వం మీద నూటికి నూనిపాలు నాకు నమ్మకం. ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత కూడా మానవుడు మూర్ఖత్వం మీద నాకు నూటికి నూనిపాలు నమ్మకం ఉందన్నాడు. 99% కాదు, 10% నమ్మకం ఉందని చెప్పాడు. పైగా నేను ఈ సైన్స్ని అభివృద్ధి చేశాను, టెక్నాలజీని అభివృద్ధి చేశాను, ఆటం బాంబులకి హైడ్రోజన్ బాంబులకి మూల కారకం నేనే. ఈ ఆయుధాలన్నీ ఎవరు ఉపయోగిస్తారు? మనుషులే ఉపయోగిస్తారు. చివరికి నేను కనిపెట్టిన ఆయుధాలన్నీ ఒకరినొకరిని చంపుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పండి, ఎందుకు మంచి పని చేశానో చెడ్డ పని చేశానన్నాడు ఐన్స్టీన్. ఐన్స్టీన్ మహామేధావు అనుకుంటున్నారు, నేను కనిపెట్టిన ఆయుధాలు ఉపయోగించుకుని పరస్పరం ఉపయోగించుకుని చస్తారు వీళ్ళందరూ మానవ జాతి. నేను మంచి పని చేశానో చెడ్డ పని చేశానో తెలియటం లేదు, నేను ఒక రకంగా ప్రజలకు అపకారం చేశానని మానవిస్తున్నాడు ఐన్స్టీన్. ఇంతకీ సత్యం మనం అనుకున్నట్టు ఉండదు. మన హృదయంలో ఉండ మాట నిజమే, బ్రహ్మకు అర్థం ఉన్న మాట నిజమే, సత్యం ఉండటమాట నిజమే. స్వర్గరాజ్యం యేసు చెప్తాడు, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉండాలి. ఒక మహాజ్ఞానికి కానీ అవతార పురుషుడికి కానీ లైన్ చెప్పవలసిన పని లేదు. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది అని యేసు చెప్పాడు, మన మహర్షులు చెప్పారు, అందరూ చెప్పారు. అయితే ఆ స్వర్గరాజ్యం నువ్వు అనుకున్నట్టుగా లేదు. అక్కడ లోపల మన హృదయంలో సత్యం ఉంది, అది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా అది లేదు అక్కడ. అయితే మనం ఏం చేస్తున్నామంటే దాని మైండ్ తోటి మన మైండ్కి అది ఆబ్జెక్ట్ కాదు, మన సెన్సెస్కి ఒక ఆబ్జెక్ట్ కాదు, అది మన ఇంద్రియాలకి మన మైండ్కి మన బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు, అది 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 ఆ సత్యాన్ని అది ఎలాగుందో అలాగే అది రివీల్ అవ్వాలంటే అది ఎంత ఇంపర్షనల్గా ఉండదు, అది ఎంత సింపుల్గా ఉందో, అది ఎలాగ ఆల్టర్వేటింగ్గా ఉందో, అది ఏ స్థాయిలో లోపల సత్యం బ్రహ్మ పదార్థం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయికి మనం ఎదిగొచ్చినప్పుడు ఒక క్షణం కూడా లేట్ అవ్వకుండా అది మనకు రివీల్ అవుతుంది. అది అది మనం ఎరుకులోకి రావాలి కానీ డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు. లోపల సత్య వస్తువు ఏ వస్తువు అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నాము దాని తాలూకు దయ లేకుండా దాని తాలూకు అనుగ్రహం లేకుండా అది తెలియబడదు. కేవలం మనం తెలివితేట ఒక ఆబ్జెక్ట్ కాదు. అంటే సత్యం నువ్వు అనుకున్నట్టుగా లేదు, ఆ సత్యం సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అనుభవం పొందడానికి ప్రయత్నం చేయాలి, కానీ నువ్వు అనుకున్నట్టుగా సత్యం ఉండాలని నువ్వు అనుకు అది నీ అహంకార లక్ష్యం. నేను అనుకున్నట్టుగా సత్యం ఉండ నువ్వు అనుకున్నట్టుగా సత్యం ఉండాలి ఉండదు, అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. దానికి నీకు ఎరుకులోకి రావాలంటే నీకు మెచ్యూరిటీ కావాలి, నీకు మెచ్యూరిటీ కావాలి. మనకి మెచ్యూరిటీ లేకుండా మనకి ఆ బుద్ధిలో పరిపక్వత రాకుండా ఆ బుద్ధిలో స్వీట్నెస్ రాకుండా అది మనకి ఎరుకులోకి రాదు. ఇప్పుడు అమ్మన్ మహర్షి గారి విషయం చూద్దాం. అని పండితుడు కాదు, వేదాలు చదవలేదు, లేదా బ్రహ్మసూత్రాన్ని శ్రవణం చేయలేదు, లేదా శంకరాచార్యులు రాసినటువంటి భగవద్గీతకు వ్యాఖ్యానం శ్రవణం చేయలేదు. అసలు ఇంకోటి మన స్పిరిచువల్ హిస్టరీలో అసలు బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి, దాని గురించి సాధన చేయాలి, లేదా దాని గురించి అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసి మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇటువంటి తలంపులు లేకుండా ఇటువంటి భావన లేకుండా కేవలం మరణానుభవం ద్వారా ఈ దేహం చనిపోతుంది. దేహం చనిపోతే మరణానంతర జీవితం ఉండదు, మర్చిపోకండి. మళ్ళీ ఏది లేదనుకుంటే ఉన్నది పోదు. భగవంతుడు చెప్పాడు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. దిస్ ఇస్ సట్ ఇది. ఇందులో మీరు డౌట్ ఫ్రీగా ఉండండి, ఇది నిశ్చయం. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు. ఇది ఆ వాక్యం, భగవంతుడు చెప్పిన వాక్యం అది దాన్ని శ్రవణం చేయలేదు, అలా పదార్థం ఉందని తెలియలేదు. ఆయనకు మరణానుభవం 16 సంవత్సరంలో టీనే, అసలు టాగూరు చెప్పారు టీనేజ్ వరస్ట్ ఏదని. అంటే టీనేజ్లో వాళ్ళు సొంతంగా ఆలోచించుకోలేరు, ఇతరులు చెప్పింది వినరు. టీనేజ్ చాలా వరస్ట్ ఏది, అంతకంటే వరస్ట్ ఏది ఇంకోటి లేదని చెప్పాడు. ఏదైనా ఒక విషయం వాళ్ళు సమగ్రంగా ఆలోచించుకోలేరు, పెద్దలు చెప్తే వినరు వాళ్ళు. అటువంటి టీనేజ్లో ఏదో సినిమాలు చూద్దాం అది చూద్దాం సరదాగా తెలుద్దాం అనేటువంటి టీనేజ్లో పెద్ద లోక వాసన ఎక్కువ ఉన్న రోజు ఇవాళ ప్లేడర్ గారు అడిగారు ఉంటే మాట ఏంటి చూడలేదు. ఇప్పుడు సారా తాగితే నేను ప్లేడర్ గారు చెప్పిన ఉంటే మౌనంగా నేను ఊరుకున్నాను. సారా తాగితే మత్తు వస్తుంది, నిష వస్తుంది. మహాత్మా గాంధీ గారిని కూడా నా కాలు కింద బలా దూరరా అంటాడు. ఆడు మాటలు కానీ ఆడు సారా తాగోడు మాట, ఆడు వేదం చెప్తాడు. వాడు సారా తాగోడు మాటలు వినాలి మనం. వాడు వేదం కూడా చెప్తాడు, మనకు చెప్తాడు, వాడు వేదం గురించి చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే లోకవాసన కంటే సారా మీరు, లోకవాసన కంటే సారా మెరుగు. ఈ సారా తాగిన వాడికి 1 గంట ఉంటుంది, 2 గంటలు మత్తు ఉంటుంది. వాడు సాయంత్రం తాగి పడుకుంటాడు, పొద్దున్నే ఆయన సారా తాగలేదంటాడు. అది ఇంట్లో వాళ్ళు గౌరవంగా మాట్లాడతాడు. ఆ సారా తాగినంతే పడలా ఉంటాడు, మనుషుల్లో అందరినీ గౌరవంగా మాట్లాడతాడు, గౌరవంగా ఉంటాడు. లోకవాసన కంటే సారా చాలా మెరుగు. సారా వల్ల మత్తు ఎలా వస్తుందో, నిష ఎలా వస్తుందో, ప్రతి మనిషికి లోకవాసం ఉన్నంత కాలం వాడికి మత్తు వస్తుంది, నిష వస్తుంది. మంచిని చెడ్డ అనుకుంటాడు, చెడ్డని మంచిని మంచి అనుకుంటాడు, నిత్యాన్ని అనిత్యం అనుకుంటాడు, అనిత్యాన్ని నిత్యం అనుకుంటాడు, సత్యాన్ని అసత్యం అనుకుంటాడు, అసత్యాన్ని సత్యం అనుకుంటాడు. మనకి మంచి చేసేవాళ్ళు దుర్మార్గులు అనుకుంటాడు, మనకి చెడ్డ చేసేవాళ్ళు చతుర్పురుషులు అనుకుంటాడు. ఈ అన్నిటికీ కారణం లోకవాసన ఒకటి. ఆ లోకవాసన పోగొట్టుకోలేము మనం. నా హృదయంలో నాకు దేహవాసన పోలేదు, లోకవాసన. మంచి కర్మలు చేసేవాడు, మంచి పనులు చేసేవాడు కూడా లోకంలో మీకు గౌరవం వస్తుంటే వాడు చేయడు. ఈ మంచి పనులు చేసేవాళ్ళు కూడా మీకు లోకంలో గౌరవం వస్తుంటేనే చేస్తారు వాళ్ళు, లేకపోతే స్కూల్కి కడతారు, కాలేజీలు కడతారు. మంచి పని మీకు అంటే ఏంటి వాడికి లోకవాసన. ఈ గౌరవాలు ఏం చేపు ఉంటాయి, ఈ గౌరవాలు ఏం చేపు ఉంటాయి, ఈ గౌరవాలు అగౌరవాలు, ఈ సుఖాలు దుఃఖాలు, ఈ లాభాలు నష్టాలు, జీవుడికి మనస్సుకి పరమాత్మకి దీనితో సంబంధం లేదు. ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. పరమాత్మకి దీనితో సంబంధం లేదు. అంటే ఇది ఇంటికి చెప్తానంటే మనం లోకవాసంతో నూటికి నూరు పాలు, నూటికి 100 డిగ్రీలు జ్వరంతో మనం ఉన్నప్పుడు, లోకవాసంతో మనం ఉన్నప్పుడు నాకు సత్యం తెలియలేదు, ఉన్న పదార్థం లేదు, ఉన్నట్టుగా వ్యక్తం కావటం లేదంటే ఈ మాటలకు అర్థం ఏంటి అసలు? అదొక నిష. మీరు లోకంలో కొంతమంది మంచి పనులు చేసి ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. వాడు ఈశ్వరి ప్రీతి చేద్దాం వాడు చేయడు, పని పని కోసం చేయడు, మంచి మంచి కోసం చేయడు. వాడు క్యాలిక్యులేటెడ్ చేసుకుంటాడు, ఈ పని చేస్తున్నాం ఎంత గౌరవం వస్తుంది మనకి, ఈ పని చేస్తున్నాం ఎన్నో ఓట్లు వస్తాయి. నీకు జ్ఞానమా? ఏ నీకు భగవంతుడి జ్ఞానం ఇచ్చేయరా? వాడు అమాయకుడా? మనకంటే తెలియని వాడు భగవంతుడు, మనకంటే తెలియరాడు. మన బిహేవియర్ మార్చుకోలేదు, మన ప్రవర్తన మార్చుకోలేదు. మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ కాదు, మనం 100% సెల్ఫ్ సెంటర్డ్. మనం కనీసం ప్రాక్టికల్గా ఎవరికి ఏం చేయక్కర్లేదు. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళందరూ శాంతిగా ఉండాలి, వాళ్ళందరూ ఆనందంగా ఉండాలనుకునే బుద్ధి కూడా మనకు లేదు. నీకు దైవ సాక్షాత్కారం, నీకు దైవ సాక్షాత్కారం. బజార్లో చీర కొనుక్కోవాలంటే అది 100 రూపాయలు చెప్తే 90 రూపాయలు కడిగితే ఇవ్వడం, 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళమంటాడు. అలాగే భగవద్ అనుభవం పొందాలంటే దానికి చెల్లించవలసినటువంటి మూల్యం చెల్లించాలి. ఆ చెల్లించడం ఏంటంటే నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఐసెన్స్, ఆ మైండ్, ఆ రెండాటి నుంచి నువ్వు బయటకు రాకపోతే నీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం. నువ్వు ఎంతటి వాడైనా బాహ్యంగా యక్షమాలుగా చూస్తే నువ్వెంతటి వాడైనా, అంచేది నీకు 10 మంది క్షేమం కోరే బుద్ధి కూడా మనకు లేనప్పుడు నువ్వు దైవ సాక్షాత్కారం ఆశించడం ఆల్దరి వీడిందేనా? అదే అసలు అర్థమేంటి నీకు యోగ్యత లేదు. మనకు ఇంకోటి శక్తి భగవంతులకు ఉంది కానీ జీవుడికి లేదు, శక్తి కోరిక లేదు. రామకృష్ణ గారు అన్నారు ఆయన జీవిత ఆయన లైఫ్లో ఇప్పుడు అక్కడ వేద విశ్వవిద్యాలయం పెట్టారు, అక్కడ రిజిస్టార్గా విద్యాన్ని చదువుతున్నారు. ఆయన లైఫ్లో ఎప్పుడు ఏ పదవి చేయాలో, ఎక్కడ చేయాలో ఆయన టీసీడీ ఎడిట్ ఆఫీసర్ ఇస్తాం, రండి మీ అడగండి, పలాన వాళ్ళని వెళ్ళాడంటే పోస్టింగ్ ఇస్తే పిచ్చుకుంటానికని ఎందుకు రిక్వెస్ట్ చేయని చెప్పారు. చివరికైనా దేవ ప్రాంతంలో తిరుపతి నివాసం ఉంది, ఇప్పుడు ఎడ్యుట్ ఆఫీసర్గా వెళ్ళకపోయినా వేద విశ్వవిద్యాలయం రిజిస్టార్గా వెళ్తున్నారు. అది భగవంతుడి ప్రణాళిక. ఆ నివాసం ఆయనకు ఉన్నప్పుడు, తిరుపతి నివాసం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు ఏదో రూపంలో అది భగవంతుడి ప్రణాళిక. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అని. మా చలం గారు ముసక సామెతలు చెప్పేవారు, కంగారు పడితే నీకు దొడ్డికే రాదు, మోక్షమే రావస్తున్నారు. చలం గారు ముసక సామెతలు చెప్తూ ఉండరు ఎక్కువ, నీకు కంగారు పడితే దొడ్డికే రాదు, మోక్షమే రావస్తుంది నీకు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం కొంచెం అదే గీతలో చెప్తాడు 2వ అధ్యాయంలో ఈ అహంకారం తగ్గకుండా 2 కారాలు, ఈ 2 కారాలు మమకారం తగ్గకుండా, ఈ రెండు కారాలు తగ్గకుండా నీకెన్నడూ శాంతి కలగదని చెప్పి, శాంతి రాదని చెప్పాడు. ఎప్పుడైనా మన మనస్సు అనిది ఉన్నప్పుడు, రమణ మహర్షి కంటే మనం ఎక్కువ రామకృష్ణుడి కంటే మనం ఎక్కువ వాళ్ళే తక్కువ వాళ్ళు అనిపిస్తుంది ఎప్పుడైనా మన మనస్సు అనిగినట్టు. బాహ్యంగా పరిస్థితులు బాగున్నాయనుకోండి, మనకు అనుకున్న పదవులన్నీ వచ్చేస్తున్నాయనుకోండి, పైసలు వచ్చేస్తున్నాయనుకోండి, అన్నీ బాగున్నాయనుకోండి, శాంతిగా ఉంటాం. ఎంత 10 రూపాయలు ఎంత సంవత్సరం అదే శాంతి. అణిగిన మనస్సును ఎవరు నమ్మకూడదు. నశించిన మనస్సు మనకి సుఖాన్ని తీసుకొస్తుంది, కానీ అణిగిన మనస్సును ఎవరు నమ్మకూడదు. పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకోండి, రాక్షసుడు విజృంభించినట్టు విజృంభిస్తాయి ఇక్కడ మనస్సు. రాక్షసుడు ఎలా విజృంభిస్తాడో, మనకి పరిస్థితుల్లో మార్పు వచ్చేటప్పటికీ ఈ మనస్సు అలా విజృంభించి రాక్షసుడు ఎంత మనకు అపకారం చేస్తాడో, మన మనస్సు కూడా మనకు అంత అపకారం చేసి విడిచిపెడతాడు. ఏంటి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, బిజీగా ఉన్నాను, భగవద్గీత చదువుకోవడానికి నాకు టైం లేదు, పూజ చేసుకోవడానికి టైం లేదు, మీతోటి మాట్లాడటానికి టైం లేదు, నాకు ఆ పని ఉంది ఈ పని అంటాం మనం. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నిన్ను బాగు చేసుకోవడం కంటే మించిన పని ఉందా నీకు? అది పని కాదా? నీ మనస్సును ఉద్ధరించుకోవటం, నీ మనస్సును అదుపులో పెట్టుకోవటం అది పని కాదా? అంతకు మించిన పని అంటే ఉందా అసలు? నిన్ను ఉద్ధరించుకోకపోతే ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని అలా కనిపెట్టుకుండకు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మేక్ ఎఫర్ట్. నువ్వు చేయవలసి నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. కాలం కలిసి వస్తుంది, కాలం కలిసి వస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఆ ఈశ్వరుని దయ కలుగుతుంది, ఈశ్వర కటాక్షం ఇవన్నీ రావాలి, మూడు సమకూడాలి. మన ప్రయత్నం ఇది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, మనం చేయవలసిన కృషి మనం చేయాలి, అందులో దోషం ఉండకూడదు, విక్రమ శుద్ధిగా చేయాలి. మనం ఇంకోటి భగవంతుడు మన దగ్గర మాట మాట్లాడుతుంటే కపటం ఉండి మాట్లాడుతున్నాం, కపటం లేకుండా మాట్లాడుతున్నాం, లోపల ఏదో ద్వేషం పెట్టుకుని మాట్లాడుతున్నాం, లేకపోతే లోపల ద్వేషం పెట్టుకుని పైకి నటన కోసం ప్రేమిస్తున్నాం, లేకపోతే ఏదైనా డిజైర్ పెట్టుకుని మాట్లాడుతున్నాం, డిజైర్లెస్గా మాట్లాడుకుంటున్నాం. ప్రతిది సర్వసాక్షి ఈశ్వరుడు, ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. మనకు ఏదైనా చెడు తలంపు వచ్చిందనుకోండి, నాకు ఏదైనా చెడు తలంపు వచ్చిందనుకోండి, మీకు ఎవరికి తెలియలేదు కదా అనుకుంటున్నారు. లేకపోతే మంచి ఆలోచన వచ్చిందనుకోండి, మీకు ఎవరికి తెలియదు. నా మంచి ఆలోచనలు మీకు తెలియదు, నా చెడ్డ ఆలోచన నాకు తెలియదు. కానీ ఇక్కడ భగవంతుడు రికార్డ్ చేసేస్తా అంటాడు. భగవంతుడి పరమ లోభి, ప్రతి చిన్న తలంపు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మంచి తలంపులు రికార్డ్ చేస్తాడు, చెడు తలంపులు రికార్డ్ చేస్తాడు. ఇంకోటి మనం దేవాలయాలకు వెళుతున్నాం, మనలో ఎవరైనా నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాడే కానీ నాకు మంచి బుద్ధి కావాలి, నాకు మంచి మనస్సును ప్రసాదించు అని అడిగేవాడు మనలో ఎంతమంది ఉన్నారు? మోక్షం మాట వదలదు. మనం దేవాలయానికి వెళుతున్నాం, మనకి నాకు మంచి మనస్సును ప్రసాదించు, మంచి బుద్ధిని ప్రసాదించు, అనుసరించే 10 మందికి సహాయం చేసే హెల్పింగ్ నేచర్ ఎలా ఉందో అది నాకు, అది నువ్వు నాకు ఇస్తే వస్తుంది కదా, లేకపోతే ఎలా వస్తుంది? ఇంకోటి ఆ భగవంతుని తెలుసుకోవాలనే కోరిక కూడా, భగవద్ అనుభవం పొందాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలని కూడా కృష్ణుడు గీత చెప్పి నీ పాడుబుద్ధికి రాదు అన్నాడు. మన పాడుబుద్ధి కట్టండి, అసలు ఆ జిజ్ఞాసే రాదు, అక్కడ ముమోక్షత్వమే రాదు మన పాడుబుద్ధి. నువ్వు నన్ను అంటిపెట్టుకుని ఉంటే, నన్ను ప్రేమిస్తే నీ అహంకారం ఎలా చెప్తుందో ఎలా అనకుండా డూసు డోంట్స్ విషయంలో నేను వద్దని పని మాను, నేను ఆచరించమని పని చేయను. ఊరికే కృష్ణుడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు అంటూ కూర్చోవు, నేను చెప్పిన పని చేయి, నా రూపాన్ని ధ్యానం చేసుకో, నా నామాన్ని స్మరించుకో, నాకు వందనం చేయి, నన్ను అంటిపెట్టుకుని ఉంటూ కర్మానుష్ఠాన విషయంలో నువ్వు నీ పట్టును పోషించుకోవడానికి ఇతరుల మీద ఆధారపడి ఉండొద్దు. నీ పట్టును పోషించుకోవడానికి ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. అంటే కర్మ విషయంలో అశ్రద్ధ పనికి రాదు, నువ్వు చేయవలసినటువంటి డ్యూటీని నువ్వు చేసుకుంటూ నువ్వు పవిత్రుడు అవడానికి ప్రయత్నం చెయ్యి. ఈ రెండు నువ్వు సంపాదించుకో. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ రెండు నువ్వు బాగా నీ దైనందిన జీవితంలో నువ్వు వర్క్ చేసుకుంటూ నీకు భగవంతుడి కేటాయించిన పని నువ్వు చేసుకుంటూ భగవంతుడు చెప్పిన ప్రమాణానికి మేము కూడా పనికిరా. గీతలో అర్జునుడు కూడా ఒక మాట చెప్పాడు, నీకే భగవంతు అందరూ ఒక పనులు చేయరు, ఒక శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. భగవంతుడు ఏం చెప్పాడంటే నీ కేటాయించిన పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఆప్యాయంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యొద్దని అర్జునుడు చూడు చెప్తాడు. అది మేము ఎప్పుడో కోల్చుకుంటాం మమ్మల్ని అన్నాడు. నేను చెప్పి ప్రవచనాలు అని ఇష్టంగా చెబుతున్నా అంటే నూటికి నూరు రూపాయలు ఇష్టంగా చెబుతున్నావు అని చెప్పరు. చెబుతున్నాం, ఏదో చెబుతున్నాం. ఇది మరి శివరామకృష్ణ గారు ఇలా ఇలా ఏం చేశారు, మరి అదికోసం బాగుండదను. లేకపోతే పాతాళ మేరకి శివవరని పిలిచాడు వెళ్ళకపోతే మరి అదిగా ఉండదేమో. అందుకని నూటికి నూరు రూపాయలు మేము డెడికేటెడ్గా డివోటెడ్గా ప్రవచనం చెప్తున్నామని చెప్పలేము. మనాపడు కాన్స్ మా కాన్షియస్నెస్ మాకు చెప్తా ఉంటాం, ఒకసారి యాంత్రికంగానే చెప్తా ఉంటాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం నా సంకల్పంతో పని లేదు. శివరామకృష్ణ గారు ఈ రోజున ఏర్పాటు చేయమన్నారు, కానీ లేకపోతే ఈ సభ ఇక్కడ అరేంజ్ చేసి పని లేదు. ఇది భగవంతుడి నియమం ఎలా జరగదు. అర్జునుడు చేయాలని చెప్పాడు, నిమిత్తం మాత్రం బాబా సరే చాలు. అదే ఇక్కడ శివరామకృష్ణ గారిని నిమిత్తంగా తీసుకుని ఈ పని ఇక్కడ జరగవలసింది జరుగుతా. రమణ మహర్షి గారికి మొట్టమొదటి శిష్యురాలు, మొట్టమొదటి భక్తురాలు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారే మొట్టమొదటి భక్తురాలు, మొట్టమొదటి శిష్యురాలు. ఆవిడతోటి మొట్టమొదటి చెప్పిన ఉపదేశం ఏంటంటే జరగవలసింది జరగదు, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు, ఊరక వండటం వస్తాను. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాను. నీకు తెలుసున్నా అంతే, తెలియపోయినా అంతే. తెలిస్తే సుఖపడతావు, తెలియకపోతే నీకు దుఃఖం గడిపాడుతుందని. ఇది జరిగేదంతా ఈశ్వర సంకల్పం. కానీ జరిగేదంతా ఈశ్వర సంకల్పమే. తెలిస్తే నువ్వు తెలిస్తే సుఖంగా ఉంటావు, తెలియకపోతే నేను దుఃఖం గడిపాడుతుంది. ఈ లోకంలోనూ మరొక లోకంలోనూ వెంటాడుతుంది. మనకి మరణానంతరం ఈ ఫిజికల్ బాడీ డెత్ తర్వాత ఈ జీవుడు మూడు లోకాల్లో తిరుగుతాడు. ఒకటి స్వర్గలోకం అని, నరక లోకం, ఇక పృథ్వీ లోకం. ఈ లోకాన్ని పృథ్వీ లోకం అంటారు. అంటే ఏం లేదు, స్వర్గలోకం అంటే పరిశుభ్రంగా ఉన్న ప్లేస్, పరిశుద్ధంగా ఉంటుంది ప్లేస్. పొల్యూషన్ ఉండదు, పరిశుద్ధంగా ఉంటుంది. ఈ జీవుడికి చేసిన పుణ్యాన్ని బట్టి ఆ ప్లేస్లో ఉంటాడు, అది స్వర్గలోకం అని మనం అంటున్నాం. నరకలోకం అంటే అక్కడ అంతా పొల్యూషనే, అంతా మాలిన్యమే. అక్కడ ఆడు పొందవలసిన అక్కడ ఉంటాడు. అయితే స్వర్గలోకం సాధనకు సంబంధించిన లోకం కాదు, నరకలోకం కూడా సాధనకు సంబంధించిన లోకం. అక్కడేదో శిక్ష ఉంటుంది, వీడు చేసిన పుణ్యానికి అక్కడ రివార్డు ఉంటుంది, అక్కడ శిక్ష ఉంటుంది. కానీ ఆ రెండు సాధన లోకాలు కాదు. స్వర్గలోకంలో ఉంటే నీకు 100% సుఖం ఉంటుంది, నరకలోకంలో ఉంటే 100% నీకు దుఃఖం ఉంటుంది. కానీ ఈ లోకంలో, ఈ పృథ్వీ లోకంలో సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, శాంతి తర్వాత అశాంతి, అశాంతి తర్వాత శాంతి, అన్ని రెండు ఒకదాని వెంబడి వెంబడి ఉంటాయి. కానీ ఈ లోకంలో సాధన లోకం. ఈ పృథ్వీ లోకం అంటే మనం సాధన చేసి తరించవలసినటువంటి లోకం. అయితే మనం టైం వేస్ట్ చేసుకోకుండా, ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా భగవంతుని అంటిపెట్టుకునండి. ఇప్పుడు కాయ ఎప్పుడు ముగ్గుతుంది, కాయ ఎప్పుడు ముగ్గుతుంది? చెట్టుని అంటిపెట్టుకుంటే ముగ్గుతుంది చివరి వరకు. అలాగే మనం భగవంతుని పాదాలను అంటిపెట్టుకుంటేనే మనకు మెచ్యూరిటీ వస్తుంది, లేకపోతే రాదు. కేవలం మంచి పనులు చేస్తే సరిపోదు, ఆస్తికి కేవలం మంచి బుద్ధి ఉంటే సరిపోదు. ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, ఒక యజమాని ఒకడు ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించేవాడు ఒకడున్నాడు, ఒక మన భర్త ఒకడున్నాడు, మన ప్రభువు ఒకడున్నాడు, మనం చేసిన పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఒకడున్నాడు అనేటువంటి ఆ ఈశ్వరు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే ఈ అజ్ఞానమైన నదిని గోదావరి నదిలో నా మీద దాడికి ఎంత సుఖంగా నాటొచ్చాం, ఆ పరిపూర్ణమైన విష్ణునాడు నావ మీద కూర్చి నదిని దాటిన వాడు ఎంత సుఖంగా ఆడతాడో ఆ దాటగలడు అదే నదిని ఆ పరిపూర్ణమైన విశ్వాసం సలీనని విశ్వాసం. కొంతమంది ఆదివారం ఒక రకంగా సోమవారం ఒక రకంగా ఉంటారు, అలా కాదు. నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలా విశ్వాసం. మనకి శ్వాస పోయినా అంటే ప్రాణదేవుడు మన శరీరాన్ని విడిచిపెట్టేళ్ళ వరకు విశ్వాసం పోకుండా అలా ఈశ్వరు పట్ల కాపాడుకుంటే మన యోగక్షేమాలు ఆయన భాషిస్తారు. అందరి సందేశం అలా మనం కాపాడుకోవాల్సింది విశ్వాసం. యేసుక్రీస్తుని 30 రూపాయల లంచానికి ఒక 3 రోజుల్లో పట్టిస్తాడనగా నువ్వు దేవుని కుమారుడు అన్నాడు వాడు. నువ్వు విశ్వాసహీనుడు అన్నాడు. ఇవాళ దేవుని కుమారుడు అంటున్నా, 3 రోజుల్లో 30 రూపాయలు లంచానికి ప్రభుత్వం వారికి నన్ను పట్టిస్తారు సిరి వేయటానికి విశ్వాసహీనులారా అంటాడు. నువ్వు నోటి చెడు చెప్పేది ఒకటి, నీ మనసులో ఉన్నది ఒకటి, విశ్వాసహీనులారా. విశ్వాసహీనుడు సర్పంలా పనిచేస్తూ ఉంటాడు. విశ్వాసహీనుడు ఎలా ఉంటారంటే సర్పంలా ఉంటాడు. వాడు ఎప్పుడు కాటేస్తాడో మనకు తెలియదు. అంచేత మనకి భగవంతుడికి చెప్పిన విషయం ఏంటంటే అర్జునుడు భగవంతుని చెప్పింది వినగా విన్నాడు అంతా విన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు అర్థమవుతున్నాయి, మొట్టమొదటి విన్నాడు. మా తాతగారు ఉన్నారు అక్కడ ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారు మా చట్టాలు ఉన్నారు అని చెప్పాడు. ఏదో చెప్పాడు, పైగా అహింసా సిద్ధాంతం చెప్పాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన అహింసకి మహాత్మా గాంధీ గారు అహింస కృష్ణుడు చెప్పిన అహింస అంటే కాదు. ఓ ధర్మాన్ని స్థాపించినప్పుడు జడ్జి గారు ఎవరికే ఒకరు శిక్ష ఇస్తారు, వాళ్ళ మీద రాగ ద్వేషాలు ఉండవు ఆయనకి. సమాజంలో ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన శిక్ష ఇస్తున్నాడు. అక్కడ శిక్ష అహింసలోకి వస్తుంది కానీ హింసలోకి రాదు. వాడి ధర్మ ఒక గోలు పెట్టుకున్నాడు, ఒక గమ్యం పెట్టుకున్నాడు కృష్ణుడు. ఆ గమ్యం రీచ్ అవ్వాలంటే భీష్ముని తీశాడు, ద్రోణాచార్యుని తీశాడు, కర్ణుని తీశాడు. అంతేగాని కర్ణుడి మీద ద్వేషం లేదు. భీష్ము తాతగారి మీద ద్వేషం, ఆయన మహాభక్తుడు, మహాపండితుడు, మహాజ్ఞాని భీష్ముడు. ఆయన మీద భగవంతుడి ద్వేషం ఏముంటుంది? కానీ అధర్మ పక్షంలో ఉన్నాడు, తీసేది తలకాయలు. మీకు చిన్న రేగులు అందటం లేదు. మా తాతగారు చాలా గొప్ప అని అంటున్నారు, మా గురువు గారు గొప్ప అని అంటున్నారు. మరి నిజంగా గొప్ప వాళ్ళు అయితే నువ్వు చెప్పుకున్నంత మహాత్ములు అయితే అధర్మ పక్షాన్ని ఎంచుకున్నారు. ఈ చిన్న రేగులు ఇది, ఈ మాత్రం కూడా నీకు తెలియటం లేదా అర్జున అంటాడు. అంటే నువ్వు ఒక జ్ఞాని మాటలు, ఇప్పుడు లోపలేమో అజ్ఞానం ఉంది, లోపల మోహం ఉంది, ఒక జ్ఞాని చెప్పే మాటలు చెబుతున్నావు, అసలు సమన్వయం లేదు. కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాటకే ఆలోచనకి సమన్వయం ఉండదు. లోపల ఏదో ఆలోచిస్తారు, నోటితో ఇంకోటి చెప్తారు, చేతితో ఇంకోటి చేస్తారు. వరడికి అసలు థాట్కి యాక్షన్కి సమన్వయం ఉండదు, సంబంధం ఉండదు. చివరిలో అర్జునుడు అంటాడు గీతంత శ్రవణం చేశాక, ఈ ఆధునికుడు ఏమండి యుద్ధ భూములు ఎలా చెప్పాడండి? ఈ ఆధునికుడికి వచ్చి అనుమానాలు, ఆయన భగవంతుడు కాబట్టి చెప్పాడు. ఇప్పుడు గురువులు శిష్యులు ఏం చేస్తున్నారు? శుభ్రంగా కాఫీ తెచ్చుకుని ఫ్యాన్ కింద కూర్చుని ఏసీ గదిలో కూర్చుని వాడు పాఠం పుస్తకం తీస్తాడు, గురువు గారికి చెప్తాడు, శిష్యులు వింటాడు. యుద్ధ భూములు వీడు చెప్పగలి ఆ కృష్ణుడు భగవంతుడు కాబట్టి యుద్ధ భూములు ఆయన చెప్పగలిగాడు. ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు, పండితుడే, సంస్కృత పండితుడే, కృష్ణస్తు స్వయం భగవాన్ అన్నాడు భాగవతంలో. వ్యాసుడు ఏమన్నాడంటే కృష్ణస్తు స్వయం భగవాన్, స్వయంగా భగవాన్. ఏమంటే అది ఎలా రాశాడంటే కృష్ణుడు స్వయంగా, అంటే ఏదో పార్షియాలిటీ పెట్టుకుని, విష్ణువు మీద పార్షియాలిటీ పెట్టుకుని వ్యాసుడు రాశాడు. వ్యాసుడు సమాధి స్థితిలో ఉండి భాగవతం చెప్పాడు, కృష్ణుడు సమాధి స్థితిలో ఉండి భాగవతం చెప్పాడు. సమాధి స్థితిలో ఉండి చెప్పిన ప్రవచనాన్ని నీ అహంకారంతో ఎలా అర్థం చేసుకుంటావు నువ్వు? మన స్మాల్ మైండ్, లిటిల్ మైండ్, పెట్టి మైండ్ అడ్డు, చిక్కిన మైండ్ అడ్డు, గజీ మహమ్మద్దు 400 మంది 400 తుపాటులు తీసుకొచ్చి ఉత్తర భారతదేశానికి ఆక్రమించుకున్నాడు. అట్టిది ఈ దేశం. ఏంటి వాడు ఎలా చెప్పాడంటే, ఏంటి నీకు అర్థం అవ్వలేదు, అవ్వబుతాయని అసత్యాలనే. సత్యాన్ని నేను అర్థం చేసుకునే బుద్ధి నాకు ఉండాలి, కానీ నాకు బుద్ధికి, నా బుద్ధికి సత్యం అర్థం కాకపోతే ఆ లెవెల్కి నా బుద్ధిని విషయాలు వైడం చేసుకోవాలి. అందుకే నాకు అర్థం కాలేదు కాబట్టి అది అసత్యం, నాకు అర్థం అవ్వలేదు కాబట్టి అది అబద్ధం అని చెప్తే అది లాజిక్ కూడా లేదు. ఇంకోటి, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని దైవ విషయం విడిచిపెట్టండి, ఆ రచయితలు, రాజ్యాంగ రచయితలు ఏ హృదయంతో రాశాడో దాన్ని అది వాడు రాజ్యాంగాన్ని అలా ఆ హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని, రాజ్యాంగ రచయితలు హృదయాన్ని, వాళ్ళ హృదయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లేగర్ గారు ఇంటర్ప్రిట్ చేస్తే అది కరెక్ట్ అండర్స్టాండింగ్కి వస్తుంది. మీద ఓట్ల కోసం ఇంటర్ప్రిట్ చేస్తానంటే, రాజ్యాంగా మెయిన్ ఓట్ల కోసం ఇంటర్ప్రిట్ చేస్తావా, లేకపోతే రాజ్యాంగం రచయితల్ని హృదయంలో పెట్టుకుని ఇంటర్ప్రిట్ చేస్తావా రాజ్యాంగా మీద? ఇదంతా రాంగ్ థింకింగ్. మన దేశంలో ఇంకోటి ఉంది ఎంప్లాయీస్లో, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికార, ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ మినిస్టర్ గారు ఏమంటారంటే, ఐఏఎస్ గారిని పిలిచి ఏమయ్యో 6-4-10 6-4-9 అని రాసే అంటాడు. అది వీడు రాసేస్తాడు 6 అంటే, ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే ఒక రకమైనటువంటి శ్లాగులు వచ్చేస్తుంది. ఎవడో మినిస్టర్ గారు అఫిడవిట్ దాఖలు చేయమన్నాడు అనుకోండి, ఎవరు ఇది విధానం కాదని చెప్పాలి, అఫిడవిట్ దాఖలు చేసాం. ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ గారు పొరపాటు చేస్తే అది ఎంప్లాయీ మీద గంటే ఇచ్చాం, అది ఒక రకమైన పిలిపితనం. తర్వాత మనం ఏదైనా పొరపాటు చేసాం అనుకోండి, పొరపాటు చేసిన పొరపాటు మీరు చేశారని నేను చెప్తాను అనుకోండి, నాకు కీర్తికాంక్ష ఉంటే అలా చెప్తాను, కీర్తికాంక్ష లేదా అలా చెప్పవలసిన పని లేదు. నేనేదో పొరపాటు చేశానుకోండి, నా పొరపాటు ఎవరి మీద గెంటుకని ప్రయత్నం చేస్తున్నానంటే నాకు కీర్తికాంక్ష ఉంది, లోకవాసం ఉందని అర్థం. సర్దార్ పటేల్ దగ్గర చాలామంది ఐసీఎస్లు పనిచేస్తారు, ఒక ఐసీఎస్ సార్ మెమరీస్ రాశాడు, తను ఏదైనా తప్పు చేసి అంటే లాయర్గా ఉండేవాళ్ళకి, తన దగ్గర పనిచేసే సెక్రటరీ ఏదైనా పొరపాటు చేస్తే హౌస్ ఆఫ్ ది పీపుల్లో సర్దార్ పటేల్ ఏదైనా పొరపాటు చేశాను వాడికి ఎందుకు చెప్పగలగడు? అది అతను ఏదో పొరపాటు చేశాడు కానీ గవర్నమెంట్కి లాయల్గా ఉంటాడు, గవర్నమెంట్ చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అది తెలిసింది చేయలేదు, తెలియక చేశాడు అని చెప్పి వాడిని బలి చేసే బదులు ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ఆ పొరపాటు నేనే చేశాను పటేల్ 2-3 సార్లు చెప్పాడు, నేను చేసిన పొరపాటును పటేల్ నేను చేశాను అంగీకరించాడు. అందుకని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. ఇన్ని సంస్థానాలు నిజాం సంస్థానంతో పాటు ఇన్ని సంస్థానాలు అని ఇండియా భాగంలో వస్తాడు. ఆయనకే కీర్తికాంక్ష ఉంటే ఒక ఐసీఎస్ వాడు చేసిన తప్పు నేను చేశానని చెప్పడు. మనం చేసిన పొరపాటుని ఎవరో చేశారని నిందిస్తా అంటే నీకు భగవద్గీత అర్థం అవ్వాలంటే ఏంటి? లాస్ట్ కొద్ది చివరిలో ముగిస్తున్నాను చూడండి, నువ్వు చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి, నాకు అర్థమవుతాయి కానీ వింటాను కృష్ణ, నువ్వు చెప్పింది నేను వింటాను. ఎందుకు వింటున్నాను? నువ్వు చెప్పింది ఇప్పుడు కూడా విన్నావు, ఎందుకు వింటున్నాను అంటే ఇది భగవద్గీత కుక్కులు, ఇది బాగా అర్థం అవ్వాలి మనకి. నువ్వు చెప్పింది ఎందుకు వింటున్నాను చెప్పమంటావో, నాకు మోసం ఉంటే నువ్వు చెప్పింది విన్నావు, నాకు అజ్ఞానం ఉంటే నువ్వు చెప్పింది విన్నావు, నువ్వు 100% సెల్ఫ్ సెంటర్డ్ అయితే నువ్వు చెప్పింది నేను విన్నావు. అజ్ఞానం తగ్గింది, మోహం పలచబడింది, నీ విశ్వరూపం చూపించాను. ఇంతవరకు నువ్వు బావగారు అనుకున్నవాడా, నువ్వు ఎవడ, నీ స్వరూపం నాకు తెలుస్తుంది, నీ వాస్తవ స్వరూపం నాకు చూపించావు. ఇంతవరకు ఊరికే దేహానికి దేహానికి ఉన్న అనుబంధం ఏదో బావగారు అని అనుకుంటున్నాను, నువ్వు ఎవడగా ఉన్నావో, ఏదిగా ఉన్నావో, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు, నీకు దేహం లేదు, ఉరికి ఉన్నవాడిలాగా కనిపిస్తున్నావు. అంచేత నా అజ్ఞానం నాకు మోహం తగ్గింది కాబట్టి నువ్వు చెప్పింది వింటున్నానన్నాడు. అది ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, నాకు మోహం ఉంటే నువ్వు చెప్పు, నువ్వు పరమాత్మనే నువ్వు చెప్పినట్టు విన్నాను. ఇది భగవద్గీతలో చాలా అర్జునుడు చెప్పిన శ్లోకం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నాకు మోహం తగ్గలేదనుకో, నాకు దేహాభిమానం తగ్గలేదనుకో, లేకపోతే మమకారం పోలేదనుకో, అహంకారం ఏమీ పోలేదనుకో, నువ్వు భగవంతుడైనా నువ్వు చెప్పింది నేను వినను. నాకు అజ్ఞానం తగ్గింది కాబట్టి, మోహం తగ్గింది కాబట్టి నువ్వు చెప్పిన మాటలు శ్రవణం చేస్తున్నాను, అంతేకాదు నువ్వు చెప్పింది ఆచరిస్తాను అన్నాడు అర్జునుడు. ఫైనల్గా ఎక్కడ ఈ శ్లోకం ఎక్కడో 18 అధ్యాయంలో వస్తుంది. అంతే సార్, టైం అవుతుంది. హాల్ తర్వాత మన తర్వాత ఇంకో కార్యక్రమం ఇక్కడ ఉంది. మరి ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే, మనం మారు మనస్సు ప్రవర్తనలో మనల్ని మనం మార్చుకోవడానికి, మన జీవిత విధానాల్లో మనల్ని మనం చక్క తీర్చిదిద్దుకోవటానికి, ఎవరినో సంస్కరిందాం ఎవరినో సంస్కరిందామని కాకుండా మళ్ళీ మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయటం సాధన. సాధన సాధన అంటే ఏం లేదు, నన్ను నేను సంస్కరించుకోవడానికి. తర్వాత ప్రతి మనిషికి వాడు ఉన్న మైనస్ బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. శివరామకృష్ణుడు గారు హైదరాబాదులో ఆంగ్ల సాహిత్యంలో నిష్ణాతులు ఓ టాప్ టెన్లో ఒకరని విన్నాను పూర్వం, కానీ అది నేను చూడలేదు. ప్రొఫెసర్ స్వామి జ్ఞానానంద సెంటనరీ సెలబ్రేషన్ జరిగిన భీమవరంలో గొరగని మూడు ఇప్పుడు ఒకే స్టేజ్ మీద కూర్చుని మాట్లాడటం జరిగింది. అది అప్పటి వరకు నేను ఆయన చూడలేదు, శివరామకృష్ణ గారు చూడలేదు, కానీ ఆంగ్ల భాష పండితులని మట్టికి నేను విన్నాను. నేను చెప్పింది విన్నారు ఆయన, నాకు పరిచయం లేదు. గొరగని మూడులో విన్నారు, భీమవరం కాలేజీ గ్రౌండ్లో జరిగిన దాంట్లో విన్నారు. ఇది వెళ్ళిపోయారు, నాకు నన్ను పలకరించలేదు, నేను ఆయన్ని పలకరించలేదు. మీటింగ్ అయిన వెంటనే ఎవరికెవరు డిస్పర్స్ అయిపోయారు. తర్వాత నాకు కవర్ రాశారు ఆయన. కవర్ రాస్తే అది చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. నా హృదయాన్ని ఆయన ఎక్స్రే తీసి రాశారు అనిపించింది నాకు. ఏంటి ఇంత వండర్ఫుల్గా ఉంది, నా హృదయంలో ఏముందో నేను నాకే తెలియటలేదు. ఇది ఎక్స్రేలు కూడా కొన్ని ఎక్స్రేలు కూడా కరెక్ట్గా రావు. మిషన్ యంత్రాలు కదండి, ఈ టెక్నీషియన్స్ యంత్రాల్లో క్యాన్సర్ లేని వాడికి క్యాన్సర్ ఉందని చెప్తారు, క్యాన్సర్ ఉన్నవాడికి క్యాన్సర్ లేదని చెప్తూ ఉంటారు. లంగ్ డిసీజ్ హార్ట్ డిసీజ్ అంటారు, హార్ట్ డిసీజ్ లంగ్ డిసీజ్ అంటారు. ఈ టెక్నీషియన్ రాసిన రాతను బట్టి డాక్టర్ గారు పేషెంట్ని చూసుకోకుండా మందులు రాసి ఇచ్చేయటం. ఈ మెకానికల్ వైద్యం అంటారు. ఏంటి ఇంత డిఎంఎల్ చదివి టెక్నీషియన్ మీద ఆధారపడి ఉంటాం? అది బాడీని, ఫిజికల్ బాడీని చూడాలి కదా. అది బరువు తగ్గలేదు, ఆకలి, ఆరోగ్యం బాగుంది, ఫీవర్ రావటం లేదు, ఎపిటైట్ ఉంది. ఆ టెక్నీషియన్ ఎవడో రాస్తాడు అది ఎక్కడో క్యాన్సర్ ఉందని, ఇది క్యాన్సర్ మందు రాసి ఇచ్చేయటం. అది ఫిజికల్ బాడీని చూడాలి కదా, అది బాడీని, బాడీ అపీరెన్స్ ఎలా ఉంది చూడాలి కదా అసలు. అంటే ఇప్పుడు వైద్యం కేవలం టెక్నీషియన్స్ మీద ఆధారపడదు. ఆ టెక్నీషియన్స్ కూడా కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని పొరపాట్లుగా ఉంటాయి. నాకు ఈ మధ్య ఏదైతే క్యాల్షియం డిపాజిట్స్ వచ్చినాయి, పాలకొల్లో ఒక స్కానింగ్ చేసి మీకు ఈ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందని వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోనని చెప్పారు. ఏంటి సున్నం పేరుకుంది ఇలా అంటే, భీమవరంలో ఏమని చెప్పారంటే బ్లడ్ వెసల్ క్యాన్సర్ కింద చూపించారు. మరి ఏం చదువుకున్నారో ఏంటో మనకు అర్థం కాదు. ఇక్కడున్న బ్లడ్ వెసల్ని క్యాన్సర్ కింద చూపించారు. మరి ఎక్కడ చదువుకున్నారో ఏంటో తెలియదు, డిగ్రీలు కొనుక్కున్నారో ఏంటో మనకు తెలియదు. ఈ బ్లడ్ వెసల్కి బ్లడ్ వెసల్ ఉంది, ఆ బ్లడ్ వెసల్ క్యాన్సర్ కింద చూపించి క్యాన్సర్ ఇక్కడ ప్రారంభమైందని ఇక్కడ వ్యాపించింది అన్నాడు. నాకు చూస్తే జబ్బు కనపడటం లేదు, ఆ క్యాన్సర్, ఆ క్యాన్సర్ గుర్తులు కనపడటం లేదు, ఆకలి తగ్గలేదు, బరువు తగ్గలేదు, జ్వరం రావటాలు. ఇది ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటే దీనికి అందరికీ టెక్నీషియన్స్ కారణం అంతిని చెప్తున్నాడు. డాక్టర్ నుంచి అంటే వాళ్ళు ఆ టెక్నీషియన్స్ మీద ఆధారపడింది రాశారు. ఈ శివరామకృష్ణ గారి విషయంలో నా హృదయంలో నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన రాసిన కవర్ ఉప్పుకోవడం జాగ్రత్త పెట్టుకున్నాను, అది ఒక డిగ్రీ కింద. ఆయన ఎంత రాశారంటే నా హృదయంలో నాకు తెలియని విషయం కూడా ఆయన రాశారు ఆ కవర్లు. ఆయనకి నాకు పరిచయం అంత ఎవరికి గొరగల ముళ్ళు 2 గంటలు, భీమవరం కాలేజీ దేవుంటూ 2 గంటలు అంతే పరిచయం. మంచి టెక్నీషియన్ అనిపించింది నాకు, కరెక్ట్ డయాగ్నోస్ చేశారు అనిపించారు. ఎందుకని మీకు ఎందుకు చెప్తున్నారు ఈ మాటలను, మళ్ళీ ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. జాగ్రత్తగా సాధన చేసుకుని ఈశ్వరుని ప్రార్థిస్తూ తర్వాత ఇంకోటి భగవంతుడు నువ్వు మహాజ్ఞానం అనుకో, అర్జునుడి తోటి స్వామి వారు చెప్తారు వాసుదేవ స్వామి వారు అని భగవద్గీత వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, పరబ్రహ్మం అయి చెప్పాడు, మా అంతర్యామి అయ్యి నారాయణుడే చెప్పాడు స్వయంగా. అంతేకాని ఎవరు అబ్బాయి చెప్పింది కాదు, అది ఒక ట్రూత్ చెప్పింది, అది ట్రూత్. సమాధి భాష సమాధిలోని జగత్ అవస్థ, స్వప్న అవస్థ, ఏ అవస్థలోని చెప్పింది కాదు, తురియ అవస్థలోని సమాధి స్థితిలోని చెప్పిన ప్రవచనాలు అవి. ఆయన చెప్తాడు నువ్వు ఎంత మహాజ్ఞానం అయినా నీకు ఏమో పనితోడు సంబంధం లేకపోయినా 3 విడిచిపెట్టొద్దాను. నీకు ముక్కులో శ్వాస తిరుగుతున్నంత కాదు 3 విడిచిపెట్టకు. నువ్వు మహాపండితులు అవ్వచ్చు, మహాజ్ఞానం అవ్వచ్చు, అనేక లక్షలాది మంది నేను పూజిస్తా ఉండొచ్చు, నువ్వు పూజార్హులు అవ్వచ్చు, యజ్ఞ దాన తపస్సులు ఈ 3 విడిచిపెట్టొద్దన్నాడు. మహాజ్ఞానం అయినా సరే, ఈశ్వర స్వరూపాన్ని పొందినా సరే, ఈ 3 విడిచిపెట్టకు, యజ్ఞ దాన తపస్సు ఈ 3 విడిచిపెట్టద్దు. 3 విడిచిపెట్టడానికి ప్రయత్నించండి, 3 అంటిపెట్టుకో, అలా అంటిపెట్టుకోండి. నీ పై శరీరంలో ప్రాణం అనేది చెప్పి అలా అంటిపెట్టుకుని ఈ 3 విడిచిపెట్టద్దు. నువ్వు చివరి శ్వాస వరకు 3 విడిచిపెట్టద్దు. 3 విడిచిపెట్టడానికి అది తొలగించుకోవడానికి ట్రై చేయండి. లోపల నీకు ఆ బ్యాడ్ టెండెన్సీస్ తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ బ్యాడ్ టెండెన్సీస్ భగవంతుడు మనకి ఇవ్వలేదు, అవి మంచి అని ఒక టైంలో ప్రాక్టీస్ చేశాం, మనం ప్రాక్టీస్ చేసుకుని మనకు వచ్చినవి. ఎందుకంటే దేవుడు చేశాడు, దేవుడు చేశాడు అనేది దేవుడికి పార్షియాలిటీ ఏముండదు. రాగద్వేష రహితుని చెప్పిన మాట రాగద్వేషాలతో కాలిపోతున్న నీక అర్థం ఈ భాష. గౌతమ బుద్ధుడు అంటాడు ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా ఏముంది సృష్టిలో రాగద్వేషములు తప్పించి ఏమి లేవు అన్నాడు. లైక్స్ డిస్లైక్స్ తప్పించి లోకంలో ఏమీ లేవు. నువ్వేదో ఉంది లోకంలో, ఏదో ఉంది లోకంలో, ఏదో ఉందని లోకంలో ఏదో ఆ లోకవాసన పెంచుకుంటున్నావు. జ్ఞానం అనేది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి ఊరేది జ్ఞానం. జ్ఞానం అనేది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నుంచి ఊరేది జ్ఞానం. ఇందాక రమణ మహర్షి గారి గురించి ముందు ఇది చెప్పి ఈ 3 విడిచిపెట్టడానికి ట్రై చేయమన్నాడు. నేను ముగిస్తున్నాను ఒక 2 నిమిషాల్లో. 3 విడిచిపెట్టడానికి ట్రై చేయమన్నాడు. ఏంటంటే లేక రాగ కోప భయ, అంటే కోరికని విడిచిపెట్టడానికి ట్రై చేయ. పైగా మనకి కర్మ చేసేటప్పుడు పెరబట్లు కట్టుకున్న వాడే సన్యాసి కాదు, ఫలకాంక్ష లేని వాడు ప్రతివాడు సన్యాసి, కాషాయ బట్టలు కట్టుకున్న వాడే సన్యాసి కాదు, ఫలకాంక్ష లేని వాడు ప్రతివాడు సన్యాసి. సరే వీళ్ళతో రాగ నాకు నష్ట కోపం ఉంటే నష్టం ఏంటి, నాకు కోపం వస్తుందనుకోండి నష్టం ఏంటి, లేదు భయం వస్తుంది నష్టం ఏంటి, వాడు గుర్తుపెట్టుకోండి. ఈ జీవుడికి జ్ఞానోదయం అయ్యే వరకు వాడిని భయం విడిచిపెట్టదు. కృష్ణుడు భయాన్ని ఎందుకు విడిచిపెట్టి ఉన్నాడు? భయం కూడా దుఃఖం ఉంటుంది, కోపం కూడా దుఃఖం ఉంటుంది, కోరిక కూడా దుఃఖం ఉంటుంది. ఈ మూడవ నుంచేపు నువ్వు దుఃఖరహిత స్థితిలోకి రాలేవు అర్జున, అంటే నీకు శక్తి వంచం లేకుండా మామూలుగా ప్రయత్నం చేయడం కాదు. వాడు ఎమ్మెల్యే అవ్వాలనుకోండి, వాడు నెగ్గటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రతిపక్షాన్ని కూడా వెనగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఈ మూడట్లోంచి నీ విడుదల పొందడానికి సర్వ విధముల ప్రయత్నం చేసు. ఒక విధంగా కాదు, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, నువ్వు ఎన్ని యోగాల ద్వారా ప్రయత్నం చేస్తావో, లేదా అన్ని యోగములు సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తావో, నువ్వు ఈ మూడట్లోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. రాగ కోప వేట, రాగ కోప భయ ఇచ్చే ఈ మూడో ఉన్నంతసేపు నేను అశాంతి దుఃఖము నీ శరీరం కూడా నీ నీడ వెళ్ళ వెంటబడుతుందో, ఈ మూడు కూడా నేను వెంటాడుతూ ఉంటాయి, హాని చేస్తూ ఉంటాయి. ఎక్కడికైనా నీకు ఎక్కడికైనా సమాధి ఉంటుంది. ఈ మూడు నిన్ను విడిచిపెట్టావు. నాకు సామాజిక స్పృహ ఉందంటే ఏమి లేదు. భగవంతుడే మురికి సృష్టి రూపంలో ఎలా కనిపిస్తున్నాడన్న అవగాహన నాకు లేదు, నాకు ఆత్మజ్ఞానం కలగాలి. కనిపిస్తున్నటువంటి సమాజం మీదే నాకు సామాజిక స్పృహ లేనప్పుడు నాకు ఆత్మ సాక్షాత్కారం కాదు, దైవ సాక్షాత్కారం కావాలి. రమణ మహర్షి గారు మాట అనేవారు, వాడికి తింటాను తిండి లేదు, ఈ బాప జనం అందరూ అన్నసత్రం పెట్టానికి బయలుదేరారు. వాడికి తింటాను తిండి లేదు, అక్కడ అందరితో చెప్పుకోవటం అన్నసత్రం పెడతారు. వాడికి శాంతి లేదు, వాడు లోకానుగ్రహిస్తానంటాడేంటి? వాడికి సుఖం లేదు, అందరికీ సుఖం. నాలో ఏమైతే లేదది మీకు ఇవ్వలేము. నాలో సుఖం ఉంటే మీతో షేర్ చేసుకోగలను, నా దగ్గర వెల్త్ ఉంటే మీ దగ్గర నేను షేర్ చేసుకోగలను, నేను పావర్టీ ఉంటే మీకు పావర్టీ పంచిపెడతాను, కానీ ఈ వెల్త్ని పంచిపెట్టలేను. నాలో ఉన్నది మీకు ఇవ్వగలను, కానీ నాలో లేనిది ఇవ్వలేను. నేను నాకు శాంతి ఉంటేనే మీకు శాంతిలో వాటా పంచిపెట్టగలను, నాకు సుఖం ఉంటే సుఖాన్ని మీకు పంచిపెట్టగలను, దాన్ని లేనిది ఎలాగిస్తాను? ఇవి ఒక ముగిస్తున్నాను. ఈ బ్రాహ్మణ స్థితి బ్రహ్మానుభవ విషయంలో అదే ఈ జ్ఞాపకం పెట్టుకుని మూడు విడిచిపెట్టుకున్నాడు, మూడు చివర శ్వాస వరకు ప్రాక్టీస్ చేయమన్నాడు. అవి ప్రాక్టీస్ చేయమన్నాడు, ఈ ఎలిమినేట్ చేసుకోమన్నాడు, ఈ మూడు ఎలిమినేట్ చేసుకోమన్నాడు, ఆ మూడు ప్రాక్టీస్ చేసుకోమన్నాడు. ఎందుకంటే మనం ఆ భగవంతుడి దగ్గర పాదాలు అన్ని విధములు ప్రయత్నం చేసి భగవంతుడి దగ్గర ఐక్యమై భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఆయనలో ఐక్యం అవుతూ సాయుధ్యం, సాయుధ్యముక్తి అంటే అది భగవంతుడి స్వరూపంలో భగవంతుడిలో మన ఐక్యం అయితే అది సాయుధ్యం. అది ఎన్ని రకాలుగా నీకు అవకాశాలు ఉంటే అన్ని రకాల ద్రవ యజ్ఞం, తపోయజ్ఞం, జపయజ్ఞం, అనేక యజ్ఞాలు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు? మనం తరించడానికి, మనం బాగుపడటానికి, మనం ప్యూరిఫై అవ్వటానికి, మన స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, మన చైతన్య స్థాయి పెరగటం కోసం. ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు చూపించాడు భగవంతుడు మనకు. పైగా ఈశ్వరుడు అయి చెప్తాడు, అది కేవలం మన హిందూ మతానికి సంబంధించిన గ్రంథమే కాదు, యూనివర్సల్ స్క్రిప్చర్ అది. దాని మీద గౌరవం లేదు. పైగా భగవద్గీత మనం ఎలా చదువుతామంటే, ఆకలి లేని వాడు అన్నం దగ్గర కూర్చుంటే వాడు ఎంత అన్నం తింటాడో, శ్రద్ధ లేకుండా భగవద్గీత చదివితే అంతే అర్థమవుతుంది. శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు. ఆకలి లేని వాడు అన్నం దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది? అది విద్య సముపార్జన చేయాలని బుద్ధి లేని వాడు విద్య పుస్తకం తీస్తే ఎలా ఉంటుంది? అలా మన చదువులు కూడా అలా ఉన్నాయి. ఇంకొకటి లిటరేచర్ని మర్చిపోయారు, ఊరికే కమ్యూనికేషన్ స్కిల్ నీ మధ్యన కొత్తగా మాట్లాడుతున్నారు. ఊరికే నీ భావం వాడికి అర్థమైతే సరిపోతుంది, వాడి భావం వీడికి అర్థమైతే సరిపోతుంది, ఇంకా లిటరేచర్ లేదు. ఇప్పుడు లిటరేచర్ పోయిందంటే లాంగ్వేజ్ చెబుతున్నారు అంతే. అంటే కాలేజీల్లో కూడా నీ మనసులో ఉంది వాడికి చెప్పు, వాడి మనసులో నీవు చెప్పు, ఇంకా లాంగ్వేజ్కి డెప్త్ ఏమొస్తుంది? సాహిత్యం లేదు అసలు. ఇప్పుడు దీనికి ఏదో కొత్తగా పెట్టారు కమ్యూనికేషన్ స్కిల్ అట్టడం. ఇంకే వీడి మనసులో ఉంది వాడికి చెప్పేట్టు, వాడి మనసు లేదు, ఇంక సాహిత్యం లాంగ్వేజ్ తప్పించాలి, సాహిత్యమే లేదు. ఇప్పుడు అసలు మన తెలుగు సాహిత్యం లేదు, ఆంగ్ల సాహిత్యం లేదు, సంస్కృత సాహిత్యం లేదు. వీడి మనసులో ఉంది వాడికి చెప్పేట్టు, వాడి మనసు లేదు, ఆ భాష సరిపోతుందని ముగిస్తున్నాను. అసలు అది లేదనుకోండి, ఆ బ్రహ్మ పదార్థం అసలు లేదనుకోండి, రాముడికి అనుభవంలోకి రాదు, కృష్ణుడికి అనుభవంలోకి రాదు, వశిష్ఠుడికి అనుభవం. మరి ఈ మధ్య కాలంలో మన సమకాలికులు అనుకుని రామకృష్ణుడికి అనుభవంలోకి, రమణుడికి అనుభవంలోకి రా, అది అది ఉంది కాబట్టి వాడు అనుభవంలోకి వచ్చింది, అది లేనప్పుడు రానే లేనే లేదు. ఇప్పుడు కాశీ మనం చూడలేదు, చూసిన వాడు చెప్తున్నారు కాశీ ఉందని చెప్పి, అయితే నువ్వు చూడలేదని కాశీ లేదని అడితే అర్థమేంటి దానికి? అసలు కాశీ నేను చూడలేదు, చూసిన వాడు చెప్తున్నారు కాశీ ఉందని, నేను చూడలేదు కాబట్టి కాశీ లేదంటే, ఆ వస్తువు నీ గోచరించడం లేదు కాబట్టి లేదంటే, అది లాజిక్ కదా, కామన్ సెన్సార్ రీజన్ అది, అది రీజనా లేదా కామన్ సెన్సార్ లాజిక్? అది అందరూ లాజిక్ ఏమి, నేను చూడలేదు నాకు కనపడలేదు కాబట్టి లేదు, నిజంగా లేదనుకుంటాం, లేకపోతే రామకృష్ణుడికి ఎలాగ అనుభవంలోకి వచ్చింది, ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు, లేదా రమణుడు వశిష్ఠుడికి ఎలా అనుభవంలోకి వచ్చింది? నిజంగా లేదనుకోండి వస్తువు, కాశీ అంటే ఒకటి లేనప్పుడు ఇంకా చూడటానికి ఏముంటుంది, చూసి వచ్చాడు కాబట్టి అక్కడ ఏదో ఉందని చెబుతున్నాడు కాశీ. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, రమణ మహర్షి గారు లైఫ్లో ఇది చాలా ముఖ్యం, ఇది మీకు స్పిరిచువల్ హిస్టరీలో ఎక్కడ కనపడదు. శ్రవణం చేస్తారు, సబ్జెక్ట్ శ్రవణం చేస్తారు, మరణం చేస్తారు, మనకి శ్రవణ మరణాలు లేవు. పైగా ఈ పాండిత్యం, ఈ లోక జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అనుకోవటం మనకున్న పాండిత్యాన్ని ఆత్మ, పాండిత్యం పాండిత్యం ఎటువంటిదో, డబ్బు అటువంటిది, ఇవన్నీ లోకానికి సంబంధించిన విషయాలు. ఆత్మజ్ఞానం అది అలవటికి విషయం, ఒకరికి ధనం ఉండొచ్చు, ఒకరికి పాండిత్యొచ్చు, ఇవన్నీ కేవలం వరల్డ్ విషయాలు. రమణ మహర్షికి పాండిత్యం లేదు, రామకృష్ణుడికి అసలే పాండిత్యం లేదు, శంకరాచార్య గారికి ఆయనకి పాండిత్యం ఉంది, ఆత్మజ్ఞానం రెండూ ఉన్నాయి. బంగారానికి రంగే ఉంటుంది కానీ వాసన వస్తే ఇంకా వైభవం, సువాసన ఉంటే ఇంకా వైభవం, అలా శంకరాచార్య వారికి రెండు అర్థం. అది ఓ పక్కన ఆత్మజ్ఞానం ఉంది, ఓ పక్కన ఈ వైభవం కూడా ఉంది, దాని స్థాయిలో పాండిత్యం కూడా ఉంది. పాండిత్యం లేనంత మాత్రం కదా వాడు జ్ఞానం కాదని చెప్పటం లేదు, పాండిత్యానికి ఆత్మజ్ఞానానికి ఏమి సంబంధం లేదు. తర్వాత ఇంకోటి, కొంతమందికి జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రదర్శించరు, కొంతమంది ధనవంతులు చూడండి వేలాది కోట్లు ఉంటారు, మనకంటే తక్కువ రకం బట్టలు వేసుకుంటారు వాళ్ళు, వేలాది కోట్లు డబ్బు, అటువంటి వాళ్ళు నేను చూశాను, మనకంటే తక్కువ రకం బట్టలు వేసుకుంటారు. మనకి కాడి బంగారం లేదు, 30 లక్షల కార్లు మనం తిరుగుతాం, ఆడు 3 లక్షల కార్లు ఆడు తిరుగుతాడు. మన బ్యాంకులు ఒకటి ఉన్నాయి కదా, అప్పులు చేస్తాం ఈ బ్యాంకులో, ఈ బ్యాంకులు డబ్బులు ఇస్తున్నారు, రోజు న్యూస్ పేపర్లో బ్యాంకులు డబ్బులు ఇస్తున్నాయి, బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, తెచ్చుకోండి తెచ్చుకోండి. డబ్బు అవసరమైన వాడు బ్యాంకులో తెచ్చుకోవడం, అవసరం లేకుండా ఆ బ్యాంకులో డబ్బు తెచ్చుకుని ఉపయోగలేని ఖర్చులని చేసి రుణస్థులు అయిపోతున్నారు. ఈ బ్యాంకులు ఇది మనం చేసి ఉపకారం, ఈ బ్యాంకులు మనం బాగు చేస్తున్నాయో తెలీదు. నీకు అవసరం బ్యాంకులో డబ్బు ఉంటే అవసరం, నీకు అవసరానికి డబ్బు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు బ్యాంకులో డబ్బు తెచ్చుకో, నీకు పని లేకుండా బ్యాంకులో డబ్బు చేస్తారంటేంటి, ఎందుకు చేస్తున్నావు నువ్వు డబ్బు? అది ఆవునిచ్చాయంటాడు, ఇది గేదెనిచ్చాయంటాడు, అది పని మీద గౌరవం పోతుంది, ఆవు కోసం 10 రోజులు ఎంఆర్ఓ గారు ఆఫీస్ చుట్టూరు తిరుగుతూ ఉంటాడు, ఆ 10 రోజులు కష్టపడతాడు ఆవును కొనుక్కోవచ్చు. అసలు వర్క్ మీద ఇప్పుడు చివరికి జరిగేది ఏంటంటే, వర్క్ కల్చర్ మీద మన గౌరవం పోగొట్టేస్తున్నారు, డబ్బు మీద గౌరవం పెరుగుతుంది, పని మీద గౌరవం తగ్గిపోతుంది, ఇదంతా దేశం యొక్క చెడ్డకు వచ్చింది, ఇదంతా దేశం యొక్క దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఇది పని మీద గౌరవం తగ్గిపోతుంది, డబ్బు మీద ఆశ పెరుగుతుంది. అంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే, బోధకాలు వస్తే అది బలుపలు, వాపులు బలుపు అనుకోకూడదు. నీ కాలు వస్తే నేను బలంగా ఉన్నాననుకుంటే ఆ మాటకు అర్థం ఏంటి? అసలు బోధకాలు కూడా బలుపేనా? నీకు అవసరం లేకుండా బ్యాంకులో డబ్బు ఎందుకు, అవసరం తెచ్చుకోవచ్చు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకో, నీకు అవసరం అనుకో, లేదా అమెరికా చదువుకుంటున్నావు అనుకో, తెచ్చుకోవచ్చు, ఏం అవసరం లేకుండా డబ్బు తెచ్చుకుంటాను దేనికోసం? వీడికి ఆవులు ఇస్తా అంటాడు, వీడికి గేదెలు ఇస్తా అంటాడు, అది పని వేసి మారేయటం, లేదా వాడికి ఇళ్ల స్థలం ఇస్తాడు, ఒకరే 10 ఇళ్ల స్థలాలు పుచ్చుకుంటాడు, అది పని చేయడు, ఒక ఇళ్ల స్థలం పుచ్చుకుంటాడు, అమ్మేసుకుంటాడు, అది అమ్మేసుకుని కలెక్టర్ గారికి ఇంకో రాజకీయం ఎక్కడ చేయదు, అది పని ఏంటంటే ఇళ్ల స్థలాలు పుచ్చుకోవడం అమ్ముకోవడం, ఇళ్ల స్థలం, వాడి దేశానికి కంట్రిబ్యూషన్ లేదు, ఒక వర్క్ లేదు, వాడు ఏం పని చేయడు, పని లేకుండా డబ్బు సంపాదించాలని ఈ తెలివితేటలందరూ నేర్చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాకు ఈ తెలివితేటలన్నీ నేర్పుతాను. వాడు ఏం పని చేయడం, ఒకరు ఎల్లిస్తానంటే అప్లికేషన్ పెడతాడు, పెడితే ఇస్తారు, ఇచ్చిన 10 రోజులు అమ్మేస్తాడు, ఇంకో స్థలం కోసం వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అది పని ఎంతకడికి, పని చేయడం ఎందుకు, పని చేసి సంపాదించడం ఎందుకు, అక్కర్లేదు వాడు. ఇంకా పనితో సంబంధం ఏంటి అడిగి, నాలుగు సార్లు ఇళ్ల స్థలాలు పిచ్చుకుని 5వ సారి కోసం కూడా ఆందోళనకు దిగుతాడు రోడ్డు మీద. మాకు ఇళ్ల స్థలం కావాలండి, దానికి ఎమ్మెల్యే గారి రికమెండేషన్, కలెక్టర్ గారి రికమెండేషన్ అడిగి. ఇదంతా వదిలేయండి, ఒకసారి మళ్ళీ మధ్య మధ్యలో మనం వేసే ముగింపు మాట ఒక మడి చెప్పి నేను ముగిస్తున్నాను. మీ సహనాన్ని కూడా మేము పరీక్ష పెట్టకూడదు, మీ టాలరెన్స్ కూడా సహనం పరీక్షకూడదు. సభ నిండుగా ఉంది, సభను మీరు అందరూ వచ్చి జయప్రదం చేశారు. ముగిస్తున్నారు. రమణ మహర్షి గారికి మరణానుభవం కలిగింది. దేవతలు లేరనుకోకండి, అంటే మన కలకొని పట్టలేదు, వాళ్ళు లేరనుకుంటున్నారు. మనకు ఆత్మజ్ఞానం సంపాదించడం, ఆత్మజ్ఞానం రావటానికి ఆ బ్రహ్మానందం అంటే బ్రాహ్మీ స్థితి పొందటానికి 100 మంది దేవతల అనుగ్రహం, ఒక్క దేవత అనుగ్రహం చాలు. మనం బ్రాహ్మీ స్థితి పొందటానికి ఒక్క దేవత అనుగ్రహం సరిపోదు, 100 మంది దేవతల అనుగ్రహం అక్కర్లేదు. ఆయనకి టీనేజ్లో 16వ సంవత్సరంలో మరణం వచ్చి మీద పడదు. శరీరం శవం కింద మారిపోయింది, శ్వాస ఆగిపోయింది, కాళ్ళు కట్టెల కింద అయిపోయింది. అంటే శవం అయి శరీరం శవం కింద అయిపోయింది అని చూస్తున్నాడు, శరీరం పోయింది. ఇదేంటి శరీరం చనిపోయిందే, ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలేస్తారు, కప్పెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అవుతుంది. ఈ తుక్కుని ఎక్కడో చోట పడేయాలి కదా, ఈ తుక్కుని తీసుకెళ్లి ప్రాణం పోయాక ఆ ఇంట్లో వాళ్ళు కూడా గౌరవించరు. శరీరంలో ఎంతటి వాడైనా, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా శరీరంలో ప్రాణం ఉందని చెప్పి గౌరవం కాదు. శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఈయన బయటకు ఎప్పుడు తీసిపోతారా, ఈయన బయట ఎప్పుడు తీసిపోతారా, మన భోజనాల టైం లేట్ అయిపోతుంది, ఆ ఇల్లు ఆడే కడతాడు, అడుగు కట్టినా ఈయన ఎప్పుడు బయటకు పోతాడా, ఎప్పుడు బయటకు పోతాడా, చుట్టాలు ఎప్పుడు వస్తారండి, ఆ చుట్టాలు కూడా ఇంటికి ముందు పంపేయాలి, బయటకు ఎప్పుడు పంపేయాలి. ప్రాణం పోయిన తర్వాత 100,00,000 కోట్లు డబ్బున్నా అసలు ఆ శరీరానికి విలువ లేదు, ఇంట్లో సడన్ గా తీసుకెళ్ళి బొల్లకాడలో పడాలనుకుంటే అవి మన కళతో చూస్తున్నాం. ఆ ప్రాణదేవుడు తప్పుకున్నాడా, వాడు వాడి జీవితంలో లైఫ్స్పాన్ 100,00,000 కోట్లు సంపాదించిన వాడిని ఆ శవాన్ని విలువలేదు తీసుకెళ్ళి ఈ తుక్కు కింద చూస్తారు, ఈ శవాన్ని తీసి ఎక్కడో చనిపడేస్తారు. ఇక అంత విలువ ఉంది శవానికి. 100కి 100 పాళ్ళు ఆచార్యుల వారు అన్నారు, 100కి 100 పాళ్ళు ఇదే నిజం అనుకుని, ఇంకా మరణాంతర జీవితం శరీరమే నిజం, ఇది ఒకటే నిజం, ఇది తప్పించేది లేదు, వలకాడితోటి ఇక జీవయాత్ర ముగిసిపోతుంది, ఎంచేపి ఏం తింటున్నాం, ఏం కట్టుకుంటున్నాం, ఎంత గౌరవం సంపాదించాం, గౌరవంలో 10 మందిలో తల ఎత్తుకు తిరుగుతున్నాం లేదా, 10 మంది మనకు నమస్కారాలు పెడుతున్నారు లేదా, మన పేరు అందరూ చెప్పుకుంటున్నారు లేదా, ఎంచేపి 24 గంటలు ఈ దేహం గొడవంలో ఉన్నవాడు ఎటువంటి వాడంటే, మొసల్ని నమ్ముకుని నదిని దాటడం ఎటువంటి వాడు, ఎంత మాయకుడు, మొసం నమ్ముకుని నది దాటుదాం అనుకున్నాడు ఎంత మాయకుడు, కేవలం ఈ భౌతిక దేహాన్ని ఈ పంచభూతాలతో నిర్మించిన దేహాన్ని నమ్ముకుని అడు మోక్షాన్ని పొందుదాం, భగవంతుని పాదాల దగ్గరికి చేరుకుందాం అనుకున్నాడు కూడా అటువంటి వాడని ఆచార్యులు వారు చెప్పారు. వాడు ఎంత బుద్ధిహీనుడో వీడు కూడా అంతే బుద్ధిహీనుడు. కేవలము దేహాన్ని, కేవలం ఈ శవాన్ని నమ్ముకుని మనం పరిందాం మోక్షాన్ని పొందుదాం అనుకున్నాడు ఎటువంటి వాడంటే, మొసలు నమ్ముకుని నది దాటుదాం అనుకున్నవాడు. మన ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా మనకి మంచి ఆలోచనలు వస్తున్నాయా, మనం ఆలోచన బట్టి మాట ఉంటుంది, ఆలోచన బట్టి యాక్షన్ ఉంటుంది. అయితే మనకి అసలు మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా ముందు చూసుకోవాలి. మీకు డిగ్రీలు ఉంటే ఉండనివ్వండి, డబ్బు ఉంటే ఉండనివ్వండి, అధికారాలు ఉండనివ్వండి, అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. మీరు అసలు మనకు వచ్చే ఆలోచనలు మీకు ఏమైనా గౌరవాలంటే మూట కట్టుకోండి. అసలు మీకు మనకు మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. మనకి చెడ్డ ఆలోచనలు వస్తాయి, వాటిని ఎలా పెరిగించుకోవాలి, అందుకు ఈశ్వరుని ఎలా ప్రార్థించాలి, గురువు గురువుకి ఎలాగ మనం గురువు అనుగ్రహం ఎలా సంపాదించాలి? ఈశ్వరుని అంటిపెట్టుకుంటే కదా ఈ చెడ్డాలు వచ్చినవి మనకు పోయే. అవి ఎలా తొలగించుకోవాలి? ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. అది విద్య కాకపోతే ఏది విద్య అన్నాడు కృష్ణుడు. నువ్వు చెడ్డ ఆలోచన రాకుండా చూసుకోవడానికి ఏం ప్రయత్నం చేయమనుకు, అది పని అనుకోవనుకు. ఏది పని నీకు? ఏది పని నీకు? నిన్ను బాగు చేసుకునేది పని కాదు. ఏది పని నీకు? అంత వదిలేద్దాం. ముగింపులో వస్తున్నాను. మా వశిష్ఠుల వారు కూడా కంగారు పెడుతున్నారు. అది హాల్ ఇంకొకరు ప్రవేశిస్తారు ఇందులోనే. యజ్ఞానికి వశిష్ఠుల వారు ఆ లక్ష్మి గారే ముగిస్తున్నారు. ఆయనకి ఆ మరణానుభవం వచ్చినప్పుడు ఈ శరీరం చోటు కంప్లీట్గా విడిపోయాడు. కురిడి కొబ్బరికాయ అంటుంది చూడండి, కురి ఆ కురిడి కొబ్బరికాయ పెంకు చోటు విడిపోతుంది. పెంకుకి దానికి సంబంధం ఉండదు, ఇలా ఎలా కలుపుతాంటే తెలుస్తూ ఉంటుంది. పెంకుకి దానికి సంబంధం, అది దేహం చోటు విడిపోయాడు. ఏంటి దేహాన్ని తీసి కాయ చేసినప్పుడు దేహం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోవాలి కదా, ఏం నాకు చావు రావటం లేదండి. నేను ఉన్నానని నాకు తెలుస్తుందండి. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి, కానీ నేను చనిపోవటం లేదండి. నేను ఉన్నాను సంగతి నాకు తెలుస్తుంది. నా ఎగ్జిస్టెన్స్కి ఏం బంధం కలగటం లేదు. మరి నేను ఉన్నాను, అయాన్ గటయాన్ ఉండటం ఈ దేవుడు. నేను ఉన్నాను, శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. మన అందరికీ ఉండాలని ఉంటుంది, చనిపోవాలని ఉండదు. ఏంటి ఉండటం మనమై ఉన్నాము. మనకెవరికి చనిపోవాలని ఉండదు, ఉండాలి ఉంటుంది. ఆ ఉండటమే మనం. అంచేది ఎవరికి చనిపోవాలని ఉండదు. నేను మొట్టమొదటి చెప్పి మరి అందరూ కా ఈశ్వరుడు కాలహరుడు కామహరుడు అంటే మృత్యువులోంచి బయటకు తీసుకురాడు, వాణి కోరికల్లోంచి బయటకు తీసుకురాడు. కామహరుడు మన కోరికలను హరిస్తాడు, కాలాన్ని హరిస్తాడు. అంటే కాలం అంటే ఇక్కడ మృత్యువు. మన మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకురా, ఆ రెండింటికి సమర్థుడు ఈశ్వరుడు. అందుకే ఆయన అంటిపెట్టుకుండాలి. ఆయన విడిచిపెట్టకూడదు. ఈశ్వరుని విడిచిపెట్టలేదు. మరొక కాలం జ్ఞానం కలిగిన ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకూడదు. అంటే జ్ఞాని కూడా ఈశ్వరుడు పట్ల గౌరవంగానే ఉంటాడు. జ్ఞాని కూడా నా భక్తుల్లో జ్ఞానం కూడా చేర్చాడు భగవంతుడు. ఇక్కడ మీరు ఇది ప్రాక్టికల్, ఈ థీరీ కాదు, నేను చెప్పింది ప్రాక్టికల్. అసలు బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది ఈ శరీరంలో. శరీరంతో రవ్వంతా, ముళ్ళంతా, చింతాకంతా కూడా సంబంధం లేకుండా, ఈ శరీరంతో సంబంధం లేకుండా, ఈ పంచభూతాలతో సంబంధం లేకుండా ఏదో చావు లేదు సత్పద్ధ అంటే ఇన్ స్పిరిట్. శరీరం చనిపోతుంది, చావు ఈ శరీరం యొక్క చావుతో సంబంధం లేకుండా ఏదో పదార్థం నాకు గోచరిస్తుంది. అది గోచరించడమే కాదు, అది నేనని తెలుస్తుంది నాకు. అది గోచరించడమే కాదు, అది నేనని తెలుస్తుంది. మరి శరీరం చనిపోయినప్పుడు నేను నాకు చావు రావటం లేదని అది ఏం చేశాడంటే శరీరానికి మరణం వచ్చింది. ఆ శరీరం మరణానుభవం ద్వారా అమృతానుభవం పొందాడు. ఈ బికేమ్ సెయింట్, ఈ బికేమ్ సేజ్, ఈ బికేమ్ గాడ్రలైజర్, ఈ బికేమ్ ఆల్టర్ విడిన్ విత్ ఇన్ 5 minutes అండ్ విత్ ఇన్ 10 minutes. ఆయన సెయింట్ అవడానికి సంవత్సరాల తరబడి ఏం సాధన చేయలేదు. అంటే మరణానుభవం అంటే 5 minutes లో మరణానుభవం రావటం, అమృతానుభవం పొందటం. ఈ శరీరానికి నాకు ఇసుమంతే సంబంధం లేదు అనేటువంటి అంటే అది థీరీ కాదు. తనకి ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం కాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది పొందాడు. అని అనుభవాన్ని కాదని అంటానికి మనవాళ్ళు అలా జీవించాడు కదా ఆయన. 54 సంవత్సరాలు రిలైజేషన్ వచ్చిన తర్వాత 54 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. చెప్పటం కదా, జీవించి చూపించాడు కదా. ఎక్స్పీరియన్స్ ఎలా కాదంటాం? నా మాటలు మీరు కాదనవచ్చు, నా జీవిత విధానం మీరు కాదనవచ్చు, నా ప్రవర్తన మీరు కాదనవచ్చు. నా ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు నిప్మల్ చేయిస్తే కాలుతుంది, నిప్మల్ చేయిస్తే కాలదని మీరు అందరూ చెబుతారనుకోండి, నేను ఎలా నమ్ముతాను? ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అది ఓట్ల వల్ల నిర్ణయిస్తారా, నోట్ల వల్ల నిర్ణయిస్తారా ఎక్స్పీరియన్స్ని? ఇప్పుడు రమణ భగవాన్ పొందిన అనుభవాన్ని మనకు కాదని ఎలా అనగలం? పైగా ఉంటే 54 ఇయర్స్ ఆ అనుభవంలో ఉన్నాడు ఆయన, ఎక్కడ చెదరలేదు. అయితే రమణ భగవానుడు రామకృష్ణుడు పోయినటువంటి అనుభవాలు ఇంకా పొందిన వాళ్ళు ఉండొచ్చు మహాత్ములు. కొంతమంది శక్తి ఉంటుంది, ఏమీ ప్రదర్శించరు. కొంతమందికి దానం చేసే గుణం ఉంటుంది, ఏమీ బయటికి కనపడరు. అలాగే కొంతమంది మహాజ్ఞానులు ఉంటారు, వాళ్ళకి జ్ఞానం ఉందని మనం అనుకోవాలని వాళ్ళు అనుకోరు. కొంతమందికి నిండుకుండలా ఉంటారు. అలాగే కొంతమందికి బ్రాహ్మిస్థితి పొందుతారు, వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఉండదు, వీరికి అలా మౌనంగా ఉండిపోతారంటే అంత మాత్రం చేత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పడానికి లేదు. వీళ్ళకి అదనంగా ఎక్స్పీరియన్స్ రామకృష్ణుడికి రమణుడికి వీళ్ళకి వాళ్ళు పొందినటువంటి అనుభవంతో పాటు వాళ్ళు పొందినటువంటి అమృతానుభవంతో పాటు టీచింగ్ కూడా ఉంది. అంచేత వాళ్ళ పేర్లు మనకు తెలుస్తున్నాయి. ఇలా బ్రాహ్మిస్థితి పొందిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉండొచ్చు, అది వాళ్ళకి లేదని మనం చెప్పడానికి వీల్లేదు. అందరికీ కొందరు మన త్యాగరాజు గారు చెప్పినట్టు ఎందరో మహానుభావులు, ఎందరో యోగులు, ఎందరో మహర్షులు, అందరికీ మన వందనములు. మనం మహర్షులంతటి వాళ్ళని కాకపోయినా, అవతార పురుషులంతటి వాళ్ళని కాకపోయినా, వాళ్ళని కనీసం గౌరవించడం నేర్చుకోవాలి. అంతటి వాళ్ళు మనం కాకపోవచ్చు, ఆ శక్తి మనకు లేకపోవచ్చు, గౌరవించడానికి అభ్యంతరం లేదు. వాళ్ళకి నమస్కరించడానికి అభ్యంతరం అక్కర్లేదు, వాళ్ళని గౌరవించే స్థాయి కూడా కోల్పోతున్నాం మనం. అందుచేత మనం భగవంతుడి మాటని ప్రమాణంగా తీసుకుని, ఎవరో చెప్పారండి అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మంత్రి, ఆ మాట ప్రమాణం కాదు, వేదం ప్రమాణం, నీకు బ్రహ్మసూత్రాలు ప్రమాణం, భగవద్గీత ప్రమాణం. అందులో లేదనుక తీసుకో, ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారంటేంటి, అది నీకు ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి కదా, నీ నాలెడ్జికి సోర్స్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నీ నాలెడ్జికి సోర్సా కాదు, నీ నాలెడ్జ్ సంపాదిస్తున్నావు దానికి సోర్స్ ఏంటి అంటున్నాను. ఎవరు మంత్రి గారు చెప్పిన మాట, ఎమ్మెల్యే గారు చెప్పిన మాట సోర్సు? సోర్స్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్తాను. మనకు ప్రమాణం అంటే ఆ భగవద్గీత ప్రమాణ గ్రంథాలు, అవేం మార్చి గ్రంథాలు కాదు. అది ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఫుల్ స్టాప్ మార్చడానికి కానీ కామ మార్చడానికి కానీ అవకాశం లేదు. ఇది తురీ స్థితిలో అని చెప్పిన మాటలు. అంటే మనం మీకు అందరికీ ప్రార్థించేది ఏంటంటే, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అర్థం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు అర్థం అవటం లేదనుకోండి, పెద్దలను ఆశ్రయించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీకు అర్థం అవటం లేదు కాబట్టి, నీకు అది గోచరించడం లేదు కాబట్టి, నీ బుద్ధికి అందడం లేదు కాబట్టి, అవన్నీ అబద్ధాలు అంచేది, అన్నీ సౌకరించేద్దాం, నా పిచ్చంతా అందులో పెడతాను అంటాడంటే, వీడి పిచ్చంతా అందులో చేరుస్తాడు శాస్త్రంలోని, ఈ మ్యాగ్నెస్ అంతా తీసుకుని అందులో చేరుస్తాడా? ఆ బుద్ధి మనం ముందు పోవాలండి. ముందు భగవంతుడు చెప్పిన మాట ఎందు మనకు గౌరవం ఉంటే బాగుపడతాం. వాక్యము దేవుడై ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, భగవంతుడు చెప్పిన వాక్యం అందు మనకు గౌరవం ఉంటే మనం బాగుపడతాం, తప్పనిసరిగా బాగుపడతాం. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అలా మనం మన జీవితాన్ని భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అనుసరించి సరిదిద్దుకోవాలనే బుద్ధి వదిలేసి భగవంతుడు చెప్పిన దానికి సవరణ సూచిస్తానంటు నువ్వు, అసలు వాట్ ఈజ్ మ్యారేజ్ వైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? అలా మనకున్న తెలివి ఏపాటిది, మనకున్న తెలివి ఏపాటిదో నువ్వు సవరణ చేస్తావు భగవంతుడు చెప్పిన వాక్యానికి? అంటే నీకున్న తెలివితేటలు ఈశ్వరుడికి లేవనా, నీకున్న బుద్ధి వాడికి లేవనా? అంటే మనకి ఏది మంచో, ఏది మనకు మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు అనే బుద్ధి కూడా మనకు లేదు. ఏది మనకి క్షేమమో మనకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు అనేటువంటి బుద్ధి కూడా మనకు లేదు. అంచేత అర్జున, నీకు ఎన్నో సుఖం లేదు, నీ బుద్ధి పాడైపోయిన తర్వాత అని చెప్తాను. అర్జున, నువ్వు బుద్ధిని బాగు చేసుకో ముందు. నీకు ఎన్నున్నా ఎక్షనల్ యాక్షన్, నీకు ఐశ్వర్యం ఉండనే, చదువు ఉండనే, 90 ఉండనే, బంగారం ఉండనే, ఎన్ని ఉన్నాయి, లేకపోతే 100 PhDలు ఉండనే, ఎన్ని ఉన్నా నువ్వు బుద్ధి పిచ్చోడికి డబ్బించకండి, పిచ్చోడికి 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, ఆ పిచ్చోడు చెప్పి, ఆ పిచ్చోడికి 100 కోట్లు ఎందుకండి? మనం అంతే, మనకు బుద్ధి పాడైపోయిన తర్వాత మనం ఎన్నున్నా మనకు అనవసరం. మన బుద్ధి పాడైపోయింది అనుకో, ఎన్నుంటే పిచ్చోడికి 100 కోట్లు డబ్బు ఉంటే ఆడు పిచ్చ పెరుగుతున్నా 100 కోట్లు వల్ల. అంచేత అర్జున, ముందు నీ బుద్ధిని బాగు చేసుకో. నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నువ్వు ఎన్నింటే బంగారం ఏం చేసుకుంటావు, బట్టలు ఏం చేసుకుంటావు నువ్వు? అయితే ముగిస్తున్నావు. అంచేత ఉన్నదేదో ఉంది, అది లేదు లేదు అనుకోకండి. ఆ ఉన్నదేదో నిజంగా లేకపోతే మహాత్ములకు కూడా అది అనుభవంలోకి రాదు, మహర్షులకు కూడా అది అనుభవంలోకి రాదు. గాంధీ గారు ముగిస్తున్నారు. మహాత్మా గాంధీ గారు 1921లో ఆయన భార్యకు లెటర్ రాశారు, నువ్వు చనిపోతావని. అప్పుడు చనిపోలేదావు, నువ్వు చనిపోతున్నావని డాక్టర్స్ నాకు దక్షిణాఫ్రికా ఉత్తరాలు రాస్తున్నారు. ఇదిగో తగన జమ్ము పట్టుకుందాను, శరీరం చనిపోతుంది. శరీరం ఉన్నప్పుడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. సేవాగ్రామంలో ఉంది ఉత్తరం, గోడ అర్థం కట్టింది, గోడ మీద పెట్టాడు సేవాగ్రామ ఆశ్రమంలో. ఇది ఒకటే వినింది ముగిస్తున్నా, ఇదేమిటి కొనవండి, లేదా మాకు టైం సెన్స్ తక్కువ అంచని ఎక్కువ చెప్తూ ఉంటాం. బాధ్యత రాసిన లెటర్లు ఏమన్నారంటే, శరీరం ఉన్నప్పుడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, శరీరం చనిపోయాక, శరీరం పోయాక మనం ఉండమనుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాము? శరీరం మరణించాక కూడా, శరీరం పోయిన తర్వాత కూడా అలా ఉంటాం. ఉండటానికి భంగం లేదు, ఉంటాం. అలా శరీరం పోయిన తర్వాత కూడా ఎలా ఉన్నాము, శరీరం పోయిన తర్వాత అలా ఉంటాం అని అనుభవం శరీరం ఉండగా సంపాదించు. అప్పుడు నీ శరీరం పోయినా పర్వాలేదు. ఇప్పుడు గాంధీ గారు బాధ్యత రాశారు, లెటర్లో రాశారు. అప్పుడు నీకు నీకు రియల్ ఎస్టేట్ని పొందుతుంది, అంటే మరణం అంటే భయం పోతుంది. అప్పుడు నీకు అంటే నువ్వు ఏదో డాక్టర్లు వైద్యం చేస్తున్నారు చేయనియ్యి, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మటుకు నా చేతిలో పని విడిచిపెట్టి రాగాను. అంటే గాంధీ గారికి మమకారం ఉంది, మనకి మమకారం ఉంది. మనకి ఎవరికి నలుగురి మీద ముగ్గురి మీద మమకారం, ఆయనకి మానవ కోటి మీద అందరి మీద మమకారం. మనకు మమకారం ఎంతమంది అంటే నలుగురు ముగ్గురు ఉంటారు, ఇంట్లో ఉంటారు నలుగురు ముగ్గురు వాళ్ళు, అంతే మమకారం. గాంధీ గారికి మొత్తం భారత మొత్తం మానవ కోటి మీద అంతే మానవ జాతం. ఎక్కడ ఎక్కడ లవర్ ఆఫ్ హ్యూమానిటీ, ఎక్కడైనా మమకారం. అటువంటి మమకారం నీకు హార్ట్ వైడన్ అవటానికి ఉపయోగిస్తుంది. ఆ మమకారం గాంధీ గారికి ఉన్న మమకారం అనుకుంటే మనకి అటువంటి అది మమకారం అవటానికి మనకు నలుగురి మీద ఉందానికి సృష్టి అంతరి మీద ఉంది, సృష్టిని ఎంబరేజ్ చేసుకుంటాడు. అటువంటి మమకారం మనకుంటే ఆ మమకారం మటుకు మనకు భగవద్గణకం చేకూరుస్తుంది అని చెప్పి సభ నిండుగా ఉంది. మీరందరూ వచ్చిన మరనేది సభ సక్సెస్ అయింది. ఎవరైతే తాగమీడి సత్యనారాయణ గారి వల్ల, నా వల్ల, లక్ష్మి గారి వల్ల కాదు. మేమున్నప్పుడైతే మీరు ఎవరు లేరనుకోండి, ఈ జ్ఞాన యజ్ఞం నిర్వహింపబడదు. మీరందరూ వచ్చిన మొదలని ఇది సమగ్రంగా ఉంది, ఇది జ్ఞాన యజ్ఞం అనిపించుకుంది. ఇది కూడా యజ్ఞమే, జ్ఞాన యజ్ఞం. అంటే ఈ యజ్ఞం అంతా వచ్చి మీరందరూ సక్సెస్ చేశారు, మీరందరూ రాకపోతే ఎలా సక్సెస్ అవుతుంది? అంచేత ఈ పుణ్యంలో ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు శివరామకృష్ణ గారికి, అయితే మన లక్ష్మి గారికి మాకు 5 పైసలు 10 పైసలు వాటా కంటే ఎక్కువ ఉండదు. 5 పైసల వాటా శివరామకృష్ణ గారు, మీకు 5 పైసలు, మాకు 5 పైసలు, అంతకంటే ఎక్కువ వాటా. దీనివల్ల పుణ్యం అంటూ వస్తే మీకు అందరికీ 2 పైసలు 3 పైసలు భగవంతుడు, అదే ఖర్చురాజ్ఞ ప్రాప్తి అంటే ఫలం ఉంటాడు. ఇప్పుడు ఈ పుణ్యం అంతా మాకే తీసుకొచ్చి కట్టడం. నాకు తాడుమూడి సత్యనారాయణ గారికి మొత్తం 10 రూపాయలు వాటా 50 పైసలు ఇచ్చాడు. పైసకి చివరికి ఈ కార్యక్రమం ఎవరు తలపెట్టారు, ఆ సంకల్పం చేసిన వాళ్ళకి, దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన వాళ్ళకి, మీరు వచ్చి శ్రోతలు మీరు శ్రద్ధగా శ్రవణం చేసినందుకు, మీకు కూడా యాక్యురసీగా బంగారాన్ని కంసాల వాడు ఎలా చూస్తాడో అంత చక్కగా తీసి మీకు అనాపరిశీలు చేయడం, మీకు వచ్చే పుణ్యం మీకు కేటాయిస్తాడు. వాడు దేవుడు అంటే వాడు. అందుకని మాకే పరిమితం అవుతుంది అనుకోకండి. మీకు 5 పైసలు వాటా ఇస్తే 5 పైసలు కాదు, అదే ఖర్చు రజ్ఞ ప్రాప్తి చే ఫలం అంటే ఫలితం మనం అనుకున్నట్టుగా ఉంటుంది. ఈశ్వరు ఆజ్ఞ అనుసరించి ఆ కర్మ ఫలితాన్ని పంచిపెడతా ఉంటాడు. అంటే ఈ అందరం ఈ జ్ఞానయజ్ఞంలో మీరందరూ వారసులే, ఈ పుణ్యం వల్ల వచ్చే ఫలితంలో మీరందరూ వారసులే. ఈ స్టేజ్ మీద కూర్చున్న అనుగ్రహమే కాదు, ఈ సొమ్ములో ఈ జ్ఞానంలో అంచేత ఈ జ్ఞానానికి మీరందరూ వారసులు. ఈ పుణ్యం వల్ల యజ్ఞం వల్ల వచ్చే పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యం మీకు నాకు అందరికీ సమానంగానే పంచిపెడతారు, కానీ మాకేమి అదనంగా పంచిపెట్టడం మీకు మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం.